பச்சை கலந்தவர்கள் புஸ்தகம் பேரு ஹிட்டோபதேசம். இந்த கிரந்தம் பேரு ஹிட்டோபதேசம். என்ன பிரச்சனை இங்க கையில் வச்சிருந்து இது புஸ்தகம் கருதி 50 ரூபாயோ யாருக்கு நான் அனுப்பிச்சு தீசுக்கோச்சேன். இந்த கிரந்தம் தீசுக்கோச்சோம். இந்த கிரந்தம் இக்கட அந்துபாட்டுல உண்மை. இந்த கிரந்தம் பேரு ஹிட்டோபதேசம். இது கொஞ்சம் பெத்தர் கொஞ்சம் படித்து வர வாழ்க்கை இச்சம் வாழ்க்கை இது குறிஞ்சி மஞ்சள் தெளிவுபடுத்தாரோ அப்படியே பக்தருக்கு உபயோகப்படுற மாட்டம் எந்திரோ உண்டாயோ. நீங்க எவரைனா சாகித்யம் பட்ல ஆத்தியாத்மிக வித்ய பட்ல ருச்சி ஒண்ணு வாழ்ந்து ఈ గ్రంథం తీసుకోవచ్చు. ఈ గ్రంథం పేరు హితోపదేశం. விகாய காமான் சர்வாங்கு வாக்கு மாய்ச்சரு நிஸ்புரக நிர்மமஹம் நிரஹங்கார சாந்தி அதிகரிச்சது. நிஸ்புரக நிர்மமஹம் நிரகாரி அதிகரிச்சது. சாந்தினி எவர பொந்துத்தாரு அது ஸ்லோகங்களோ செப்படுது. சாந்தினி எவர பொந்துத்தாரு అంటే ఆ శాంతి అలౌకికమైన శాంతి. ఇక్కడ 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 చెప్పిన శాంతి అది లౌకికమైనది కాదు, అలౌకికమైనది. అది మన మనస్సుకి బుద్ధికి ఇంద్రియాలకి అతీతమైనది. ఆ శాంతిని ఎవరు పొందుతారు, ఎవరిని వరిస్తుంది ఆ శాంతి, అది ఇక్కడ భగవంతుడి వాచ. అంటే కృష్ణుడి యొక్క ఔన్నత్యం మనకు తెలిస్తే, అంటే పరమాత్మ యొక్క ఔన్నత్యం తెలిస్తే ఈ భగవద్గీత ఔన్నత్యం కూడా తెలుస్తుంది. పరమాత్మ యొక్క ఔన్నత్యం తెలియనప్పుడు పరమాత్మ చేత టీచ్ చేసినట్టు గీత కూడా దాని ఔన్నత్యం కూడా మనకు తెలియదు. అంటే ఇది ఎక్కడో చెట్ల కింద కూర్చుని చెప్పిన గ్రంథం కాదు, యుద్ధ మధ్యములో చెప్పినటువంటి గ్రంథం. కృష్ణుడు యుద్ధాలు చేశాడు, జీవితానికి ఎప్పుడు పారిపోలేదు, ఏ గోలోనో కూర్చుని తపస్సులు చేయలేదు. అనుకుంటే దేవుడు కాదు, సహజంగానే దేవుడు. ఆయన ఎప్పుడు సమస్యల నుంచి కానీ, క్లిష్ట సమస్యల నుంచి కానీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, జీవితానికి జీవితం విడిచిపెట్టి ఎప్పుడు పారిపోలేదు. మనం గుహలో కూర్చున్నా, ఇంటికాడ కూర్చున్నా, మన మనస్సు మనకు అనుకూలంగా లేకపోతే, మన మనస్సు మనకు మిత్రుడిగా లేకపోతే, మన మనస్సు మనకు స్వాధీనం అవ్వకపోతే, మనం గుహలో కూర్చున్న శాంతి రాదు. మన మనస్సు మనకు స్వాధీనంలో ఉంటే అది ఒక స్నేహితుడు చేసే మంచి మనకు చేస్తుంది. అందుచేత ఇక్కడ మీ శాంతికైనా అశాంతికైనా మనస్సే కారణం. మన మనస్సు మనం నియమించుకోవాలి, ప్రతిదాన్ని నియమించుకోవాలి, నియమించుకోవాలి. ఆ మనస్సును నియమించుకోవడానికి, ఇంద్రియాలను నియమించుకోవడానికి మన వాళ్ళు ఎక్కువ ఆహార నియమం పెట్టారు. అతిగా భోజనం చేయొద్దని, అతిగా మాట్లాడకూడదని, వ్యవహారంలో కూడా యుక్తంగా ఉండాలి కానీ అతిగా ఉండకూడదని, ఇవన్నీ నియమాలు ఏర్పాటు చేశారు మనకు. ఈ నియమాలు ఎందుకంటే మన ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ రావడానికి. అంటే ఎక్కడ విచ్చలవిడితనం పనికి రాదు, ఆలోచనలో కానీ వ్యవహారంలో కానీ. అంటే బ్రెయిన్ ఎక్కువ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మన ప్రణాళిక ఒక రకంగా ఉంటుంది, ఈశ్వరుడి ప్రణాళిక ఒక రకంగా ఉంటుంది. మనం అనుకున్నట్టు జరిగితే ఒక రకంగా, అనుకున్నట్టు జరగకపోతే అప్సెట్ అవ్వటం, అనుకున్నట్టు జరిగితే సంతోషించటం, అనుకున్నట్టు జరగకపోతే దుఃఖపడటం అనేది, దానివల్ల మనకి ఆధ్యాత్మిక అభివృద్ధి సాధ్యము కాదు. భగవంతుని కొన్ని సమస్యలను మనకు కావాలని పంపిస్తాడు. అంటే వాటిని ఎలా ఫేస్ చేస్తున్నాం అనేటువంటి ఉంటే టెస్ట్ కోసం పంపిస్తూ ఉంటాడు. రామచంద్ర సీతమ్మ అశోక వనంలో ఉన్నప్పుడు రామాయణంలో ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటుంది నాకు. సరసరంగా భగవంతుని పాదాలు ఎక్కువ మంది ధ్యానం చేస్తారు. సీతమ్మ అశోక వనంలో ఉన్నప్పుడు ఆవిడ దుఃఖం తాలూకు కెరటాలు వచ్చినప్పుడు రాముడు ముఖాన్నే ధ్యానం చేసింది, రాముడి యొక్క ఫేస్ని ధ్యానం చేసింది. ఎందుకంటే రాముడిలో రెండు సంఘటనలు చూసింది ఆవిడ. నీకు రేపు పట్టాభిషేకం అన్నారు దశరథుని పిలిచి, నీకు పట్టాభిషేకం అన్నాడు. ఆయన ఫేస్లో ఏం ప్లెజర్ కనపడలేదు. పట్టాభిషేకం అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా మంత్రి పదవి ఇస్తున్నారంటే వాడికి సంతోషం వచ్చేస్తుంది, ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి. ఒక దేశానికి చక్రవర్తి చేస్తున్నావు రేపు, రేపు అంటే ఆయన ముఖంలో సంతోషం కానీ లేదా ఉద్రేకం కానీ ఎమోషన్ కానీ ఏమీ కనపడలేదు. తర్వాత ఆ మరుసటి రోజున ఆయనకి కౌరు ఏమి వచ్చిందంటే పట్టాభిషేకం లేదు. పట్టాభిషేకం లేకపోయినా పర్వాలేదు, 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అని పంపించారు, కౌరు పంపించారు రామచంద్రమూర్తికి. పట్టాభిషేకం చేస్తాము అన్నప్పుడు సీతమ్మ దగ్గర ఉంది, రాముడి దగ్గర. నీకు పట్టాభిషేకం లేదు, 14 సంవత్సరాలు వనానికి పంపిస్తున్నావు అన్నప్పుడు కూడా సీతమ్మ దగ్గర ఉంది. అప్పుడు ఆయన ఫేస్ని ముఖాన్ని చూసిన, నీకు పట్టాభిషేకం చేస్తున్నావు అన్నప్పుడు ఆయనలో సంతోషం అనే వికారం కనపడలేదు, నీకు పట్టాభిషేకం లేదు 14 సంవత్సరాలు వనవాసం అని చెప్పినప్పుడు కూడా వికారం కనపడలేదు, అనుకూలమైన వార్త వచ్చినప్పుడు ఒక రకంగా, ప్రతికూలమైన వార్త వచ్చినప్పుడు ఒక రకంగా, ఎక్కడా భిన్నత్వం లేకుండా సమానముగా ఈక్వల్ మైండెడ్గా ఉన్నాడు రాముడు. ఆ ముఖాన్ని ధ్యానం చేసి అంటే ఎక్కడా వికారాలు కనపడలేదు. మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తే అది కూడా వికారం, సంతోషం వస్తే అది కూడా వికారం, ఒక ఎమోషను. ఎమోషన్ అంటే డివోషన్ కాదు. అయితే ఆ రామచంద్రమూర్తి యొక్క ఫేస్ని జ్ఞాపకం తెచ్చుకునేది. అంటే మంచి వార్త చెప్పినప్పుడు ఎలా స్పందించాడు రాముడు, ఆయనకి చెడ్డ వార్త చెప్పినప్పుడు ఎలా స్పందించాడు, ఆ ఫేస్ను చూసినది అది నిర్వికారంగా ఉంది ఫేస్. ఆ ఫేస్ని ధ్యానం చేయడానికి సీతమ్మ అలవాటు పడింది. అంచేది అక్కడ కష్టకాలంలో కూడా క్వైట్గా కూల్గా అశోకవనంలో ఉండగలగండి. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే నిస్పృహ అంటే మన అవసరాలకు మించి ఎండగా మనకి కాంక్ష ఎక్కువ పెట్టుకుంటాం. తర్వాత కాంక్ష పెట్టుకునే కొద్ది కాంక్ష పెరిగి కొద్ది దేహాభిమానం కూడా పెరుగుతుంది. మనకు స్వార్థం పెరుగుతుందనుకోండి, స్వార్థం పెరిగినప్పుడు అది మనం కంట్రోల్ చేయడం ఎంత సాధన చేసినా దేహాభిమానం కూడా పెరుగుతూ ఉంటుంది. స్వార్థం తగ్గినప్పుడు దేహాభిమానం తగ్గుతూ ఉంటుంది. నేను చాలా మీటింగ్లో చెప్పాను, ప్రపంచంలో ఏ మతస్థుడైనా ఎంతవరకు ఏ స్వార్థపరుడికి బ్రాహ్మస్థితి కలగలేదు, బ్రహ్మజ్ఞానం కలగలేదు, నిర్వాణ స్థితి కలగలేదు, స్వర్గరాజ్యం కలగలేదు. అసలు త్యాగి కానివాడు జ్ఞాని కాలేడని, ఎంతో కొంత త్యాగ బుద్ధి లేని వాడికి జ్ఞానం కలగ, ఆత్మజ్ఞానం కలగదని. అంచేది ఒక స్వామి చోటు ఉంది, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడని. ఇక్కడ దేహాభిమానం అంటే కాంక్షలు పెరిగి కొలిది, అవసరాలు పెంచుకునే కొలిది. పూర్వం 4,000 జీతం అయినా సరిపోయేది, ఇంకా మిగిలి చాలా మందికి నెరవేర్చాడు వాడికి. ఇప్పుడు 100,000 రూపాయలు ఉద్యోగం, 100,000 రూపాయలు చేసుకునే వాడు కూడా చివరి వారంలో అప్పులు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అవసరాలు పెంచుకుంటున్నారు. అవసరాలు పెంచుకోవడం వల్ల దేహబుద్ధి దేహాభిమానం పెరిగిపోతుంది. దేహాభిమానం ఎప్పుడు పెరుగుతుందో, దేహబుద్ధి ఎప్పుడు పెరుగుతుందో, మనస్సు అంతర్ముఖమదు బాహ్యముఖానికి వస్తుంది. అంచేత మనస్సు అంతర్ముఖం అయితేనే కానీ ఆత్మజ్ఞానం కలగటానికి ఆ మనస్సుకి ఎలిజిబిలిటీ రాదు. ఇంద్రియాలేమో విషయాలు అంటే పరిగెడితే మనస్సు కంట్రోల్లో ఇంద్రియాలు కనుక ఉంటే అవి బాహ్యముఖం అవ్వకుండా అంతర్ముఖం అవుతాయి. ఇంద్రియాలు కూడా అంతర్ముఖం అవుతాయి. మనస్సు స్వాధీనంలో కనుక ఇంద్రియాలు ఉంటాయి. మన స్వాధీనంలో మన మనస్సు ఉంటే ఇంద్రియాలు కూడా స్వాధీనంలో ఉంటాయి. అంచేత మన అవసరాలు పెంచుకునే కొద్ది దేహాభిమానం పెరుగుతుంది. అంటే కాంక్షలు పెంచుకుంటే వాడికి శాంతి కూడా దూరం అవుతాడని. ఇక్కడ నిర్మమ నిరహంకార అంటే అటాచ్మెంటే కారణం. ఒక మనిషికి దుఃఖం రాదు, ఎక్కడా మమకారం కనుక లేకపోతే వాడికి ఎక్కడ దుఃఖం రాదు. అటాచ్మెంట్ లేని వాడికి అసలు సారం ఉండదు. అటాచ్మెంట్ లేని వాడికి మనసు చేపలదే ఉండదు. అసలు అటాచ్మెంటే మనకి దుఃఖం తీసుకొస్తుంది, మరణాన్ని తీసుకొస్తుంది, పునర్జన్మలు తీసుకొస్తుంది. అంచేది నేనుంటే నాది ఉంటుంది, కానీ నేనైనా తలంపు లేకుండా నాది ఉండదు. నేను నాది అనేది అని తలంపుడు, నేనున్నవాడికి నాది ఉంటుంది, నేను లేని వాడికి నాది లేదు. మనకు అన్ని వస్తువుల మీద ప్రీతి ఉండదు, నాది అనుకున్న చోట ఇష్టం ఏర్పడదు. మీరు గమనించండి, మీ జీవితంలో గమనించండి. ఎంచేదంటే మనకి గ్రంథాలు చదివి నేర్చుకునే దానికంటే మన జీవితం మనకు నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. మన జీవితాన్ని చూసి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. వాళ్ళు అలా ఎంచుకున్నారు, వీళ్ళు ఎలా ఎంచుకున్నారు, వాళ్ళ కష్టాల్లో ఎందుకు పడ్డారు అని వాళ్ళ జీవితాలు కూడా అధ్యయనం చేస్తే వాళ్ళ కష్టాల్లో ఏ కారణాలు పడ్డారో ఆ కారణాలు మనం దూరంగా ఉండొచ్చు. అంచేది జీవితం నేర్పిన గ్రంథాల కంటే జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ నాది అనే శబ్దం ఉంచడం ఇష్టం ఉంటుంది. నాది అనే శబ్దం లేకపోతే అక్కడ ఇష్టం ఉండదు. ఆ వస్తువు నాది అనుకున్నప్పుడు నాకు ఇష్టం ఏర్పడుతుంది. నాది కాదు అనుకున్నప్పుడు అది ఇష్టమే రాదు అక్కడ నాకు. దాని మీద ఇష్టం రాదు, మమకారం కూడా రాదు. అంటే నేను అనే తలంపున అహంకారం అంటారు. అహంకారం అంటే కోపం కాదు, నేను అనే తలంపుని అంటే అహంకారం అంటే కోపం కాదు. దేహము నేను అనే తలంపు అహంకారం. మనకు దేహము నేను అనే తలంపు ఉంది, అది అహంకారం అంటే అదే. అంటే మనం కానిదాన్ని అవును అనుకుంటున్నాం. కానిదాన్ని అవును అనుకున్నంత కాలం ఏదైతే అవునో దాని తాలూకు ఎరుకు మనకు ఉండదు. అంచేది నాది నాది అనుకున్న చోట మనకు ఇష్టం ఉంటుంది. అది నాది కాదని తెలిసినప్పుడు నాకేమి ఇష్టం ఉండదు. అంచేది నీకు నాది అని చోట నీకు అక్కడ మమకారం పడుతుంది. కృష్ణుడు మనందరం నేర్చుకునేది ఏంటంటే, ఆయన అనేక యుద్ధాలు చేశాడు, అనేక పనులు చేశాడు. భారత యుద్ధంలో భగవద్గీత చెప్పాడు, హీరోగా పనిచేశాడు. మనకి భగవంతుడికి తేడా ఏమిటంటే, మన కృష్ణుని ధ్యానం చేసి కృష్ణుని పొందిన ఆనందాన్ని పొందవచ్చు. అయితే కృష్ణుని అంటే ఆనందం అనుకోకండి. ఆనందమే కాకుండా అదనంగా ఇంకా అనేక కళ్యాణ గుణాలు భగవంతుడి దగ్గర ఉంటాయి. ఒక ఆనందమే కాదు, మేము ఆనందంగా ఉన్నామండి, శాంతిగా ఉన్నామనే అనుకుంటారు అందరికి, మంచిదే. కానీ భగవంతుడికి శాంతి ఆనందమే కాదు, మిగతా కళ్యాణ గుణాలు కూడా చాలా ఉన్నాయి. అది భగవంతుడి స్వరూపం పొందటం. మన భగవంతుని తెలుసుకుంటే భగవంతుడు అవ్వం, ఆయన స్వరూపాన్ని పొందుతాం. ఈశ్వరుని తెలుసుకోవడం ఈశ్వరుని స్వరూపాన్ని పొందుతాం, దాన్నే మోక్షం అని పిలుస్తారు. అంతేకాని మనమే ఈశ్వరుడు అయిపోం. ఆ తేడా కొంచెం, ఆ డిఫరెన్స్ మనం తెలుసుకుంటూ ఉండాలి. నేను మమహ నిరహంకార, ఇక్కడ దేహాభిమానం దేహబుద్ధి అహంకారం. అవతార పురుషుడు రాముడు కాని కృష్ణుడు కాని, కృష్ణుడు కూడా జీవితంలో అనేక అవమానాలు పొందాడు, కానీ నిర్వికారంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఎప్పుడు వికారాలు పొందలేదు. కారణం దేహాత్మ బుద్ధి లేకపోవటం వల్ల. దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం అనే బుద్ధి ఎవరికైతే ఉందో వాడికి సత్కారాలు బహుమానాలు అవమానాలు ఉంటాయి. కానీ ఆ బుద్ధి లేని వాడికి అవమానాలు లేవు, బహుమానాలు లేవు, సత్కారాలు లేవు. అంటే ఏది అయినా వాడికి ఏం వికారం కనపడదు వాడికి. అక్కడ నిరహంకార నిర్మమ అంటే మీకు ఎక్కడైతే ఎక్కడా మీకు మమకారం లేదనుకో, ఇక అనుకోని మాట రాసుకోండి. ఈ మనస్సు జపం చేసి ధ్యానం చేసి కంట్రోల్ చేయక్కర్లేదు, మనస్సు చెల్లించదు. ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో, ఎక్కడైతే మమకారం ఉందో అక్కడికి వెళ్ళి మనస్సు వాడుతుంది. రమణ మహర్షి గారు మాట చెప్పేవారు, నీ మనస్సును ఆగమంటున్నారు, అది ఆగనంటాను, నా మనస్సును కదలమంటున్నాను, అది కదలటం లేదని. ఎంచేత మమకారం ఉన్న చోట మనస్సు కదులుతుంది. కానీ ప్రపంచంలో ఎక్కడ ఒక మనిషి మీద కానీ ఒక వస్తువు మీద కానీ మమకారం లేని వాడికి మనస్సు యొక్క మనస్సు కదలమన్నా కలదు, మనోచాపల్యం ఉండదు. అంచేత ఆ చాపల్యం లేకుండా దాన్ని మనం నిగ్రహించుకోవడానికి ఈ జపధ్యానములు ఇవన్నీ ఏర్పాటు చేశారు పెద్దలు. అంచేత ఈ మమకారం ఉన్నంతకాలం మనకు పునర్జన్మ వస్తూ ఉంటుంది. అసలు మన మరణానికి కూడా మమకారం, జన్మకు కూడా మమకారం. ఈ మమకారం అనేది పెద్ద జబ్బది, అది పెద్ద డిసీజ్ అది. దానివల్ల అన్ని అరిష్టాలు వస్తాయి. మమకారం పెట్టుకుంటేనే అన్ని అరిష్టాలు వస్తాయి. అంచేత భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే, నీకు కాంక్షారహితుడైనప్పుడు నీ దేహం పట్ల స్పృహ నీకు తగ్గిపోతుంది. నువ్వు ఆమ భావన లేకుండా ఉండగలిగితే ఏ పని చేసినా భావనాబలం మంచిదే, కానీ అహంభావం లేకుండా చేయగలిగితే ఎక్కడా నువ్వు అటాచ్మెంట్ పెట్టుకోకపోతే, అంటే భగవంతుడికి కూడా భగవంతుడికి ఉన్న అటాచ్మెంట్ డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటారు, మనలాంటి అటాచ్మెంట్ కాదు. భగవంతుడికి ఉన్న అటాచ్మెంట్ని డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటారు, కానీ మనుషులకు ఉండే అటాచ్మెంట్ కాదు అది. అది దుఃఖాన్ని తీసుకొచ్చే అటాచ్మెంట్ కాదు అది. అంచేత నిస్పృహగా నిర్మమహ నిరహంకార, అది ఎవడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో, ఎందుకు మన అవసరాలు పెంచుకోగలిది, అవసరాలు పెంచుకునే కొలిది పైసలు కూడా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. తర్వాత మనకి అవసరాలు పెంచుకునే కొలిది దేహాభిమానం పెరుగుతుంది, అంటే ఆత్మబుద్ధి ఉండదు, దేహబుద్ధి కలుగుతుంది. అవసరాలు పెరిగే కొలిది దేహబుద్ధి కలుగుతుంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువ పని చేసేది ఏంటంటే ఆహారం. కృష్ణుడు గీతలో చెప్పాడు యుక్తాహారం తీసుకోవడం, అంటే ఎవరికి ఏది యుక్తంగా తీసుకోమని. అంటే పుట్టికాడ చాలా కంట్రోల్ అవసరం. నియమములు అన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమం. మనకు జనరల్గా మనకు అవసరాలకు మించి ఎక్కువ భోజనం మన తిండి ఎక్కువ తింటాం, అంటే మనకు ఆకలి కంటే మనకున్న ఆకలి కంటే తిండి ఎక్కువ తింటాం. అంటే రుచిని రుచి కోసం అనండి, అలవాటు పడిపోవటం అలా అండి. అంటే ఆహార విషయంలో చాలా కంట్రోల్ ఉంటే సాధన సాధ్యం అవుతుంది, కానీ లేకపోతే సాధన సాధ్యం కాదు. నువ్వు తినే ఆహారాన్ని బట్టే నీ మైండ్ తయారవుతున్నాను. నువ్వు తినే ఫుడ్డే మైండ్ కింద మారుతుంది, ఫుడ్డే శరీరం కింద మారుతుంది. అంటే తీసుకునే ఫుడ్ విషయంలో బహు జాగ్రత్త తీసుకోవాలి సాధకులని, అంటే జిజ్ఞాసులు ముముక్షువులు. ఇక్కడ యేష బ్రాహ్మీ స్థితి పార్థ నయనం ప్రాప్త విముహ్యతి క్షేమ అంతకాలే బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. పార్థ బ్రాహ్మీ స్థితి గురించి, బ్రాహ్మీ స్థితి గురించి ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు. ఇందులో కొంత అంటే బ్రహ్మ బ్రాహ్మీ స్థితి కలిగిన అందులో అడి స్థిరపడాలంటే వాసనాక్షయం అవ్వాలి. కొంతమందికి బ్రాహ్మీ అంటే ఆత్మస్ఫురణ ఉంటుంది, ఆత్మతాలకు ఏరుకుంటుంది, కానీ వాసనాక్షయం అవ్వదు. వాసనాక్షయం అవ్వదు అంటే మన మనస్సు బాహ్య ముఖానికి రావడానికి లోపల వాసనే కారణం. వాసన లేకపోతే మనస్సు బాహ్య ముఖానికి రానే రాదు అసలు. ఈ కోరిక కూడా వాసనలోంచే వస్తుంది, తెండర్చీర వాసనలోంచే వస్తుంది. ఆ వాసన ఏంటంటే పూర్వజన్మల్లో చేసిన కర్మ యొక్క ఫలితమే వాసన కింద మారుతున్నది. ఇది ఎలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరిగింది, జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటా ఉంటాం ఇది ఎలా ఎందుకు జరిగిందని, అది అలా ఎందుకు జరిగిందని. ఈ జన్మ మనకు కనిపిస్తుంది, పూర్వజన్మలు కనపడవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జన్మలకు పునాదిగా అన్ని పునాదిగా ఉన్నది పూర్వజన్మలే. పూర్వజన్మలే అంటే పునాదిలోని ఇటుకలు కనపడవు. ఇప్పుడు గోడకు పునాదిలోని ఇటుకలు కనపడవు, పైన ఇటుకలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ జీవితంలో సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని వెనుక ఈ కారణం ఎందుకు జరిగిందంటే దానికి పూర్వజన్మలకి సంబంధం ఉంటుంది. ఇది ఎలా ఎందుకు జరిగిందంటే దానికి ఏదో పూర్వజన్మలకి సంఘటనకి లంక్ ఉంటుంది. మన జీవితాలన్నీ చెరిగిపోయిన గాలి పట్టడం వల్ల లేవు. అర్జున, నేను అందరూ మీ అందరి హృదయాల్లో ఉన్నాను, ఉండటమే కాదు పని చేస్తున్నాను, ఆ పని ఎలా చేస్తున్నానంటే సైలెంట్ గా చేస్తున్నాను. మీ దేహాలు ఉరికే యంత్రాలు, మనిషి యంత్రాన్ని ఎలా తిప్పుతాడో అలా మీ దేహాల్లో అందరిలోనే అంతర్యామిగా ఉండి పెత్తోళ్ళు తిప్పినట్టు చెప్పను. మీ దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఆ ప్రారంభాన్ని అనుసరించి మీ శవాలు నేను ఆడిస్తున్నాను. మీ శరీరం ద్వారా ఎప్పుడు ఎక్కడ ఏ పని జరగాలో ఆ పని జరుగుతూ ఉంటుంది. మీకు ఆ ప్రేరణ కలగజేసేవాడిని నేను అంతర్యామిగా ఉండి చేసేవాడిని నేనే. అంటే హృదయంలో ఒకడు ఉన్నాడు, వాడిని ఈశ్వరుడని పిలిస్తే ఈశ్వరుడంటే నియంత్రణ ఈయనించేవాడు. మిమ్మల్ని నన్ను పంచభూతాలను ప్రపంచాన్ని నియమించేవాడిని ఈశ్వరుడు అంటారు. అంటే పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్. అంటే వాడు ఏ మనిషిని ఎక్కడ కూర్చోబెట్టాలి. మనకు భూకంపాలు వస్తున్నాయి, గాలివానలు వస్తున్నాయి. ఈ భూకంపాలు గాలివానలు ఈశ్వరుడికి తెలియకుండా రావటం అది దాని వెనకాల పర్పస్ ఉంటుంది. ఇది సృష్టి మనకు కనిపించే ఖగోళం అంతా ఈశ్వరుడు స్వాధీనంలో ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమని చెప్పాడంటే పట్టుకట్టు మన చేతితో ఇలా పట్టుకోవచ్చు, కానీ పట్టుకరు మనల్ని పట్టుకోలేదు. పట్టుకరు మనల్ని పట్టుకోలేదు, మనం పట్టుకరని ఇలా చేతితో పట్టుకోవచ్చు. అలాగే ఈజీ, ఎవడైతే మనల్ని ఆడిస్తున్నాడో వాడి మనస్సుతోటి కానీ బుద్ధితోటి కానీ ఇంద్రియాలతోటి కానీ మనం తెలుసుకోలేమండి. ఎవడికైతే పూర్తిగా ఇంద్రియాలు అణిగిపోయినాయో, మనస్సు అణిగిపోయిందో, మనస్సు ఎవరికైతే పలచబడిపోయిందో, పలచబడే మనస్సు తెగే వరకు వాడికి ఆత్మానుభవం కలగదు. అంచేత వాడికి అది అలా ఎందుకు జరిగిందంటే అది ఈశ్వరుడికి తెలియకుండా ఏ సంఘటన జరగదు, జరగటానికి వీల్లేదు సృష్టిలో. అలా జరగవలసి ఉంది కాబట్టి అది ఈశ్వర సంకల్పం కాబట్టి జరుగుతుంది. మనకి ఒక ప్రణాళిక ఉంటుంది, ఈశ్వరుడికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. మనం అనుకుంటాం కానీ జరిగేది ఈశ్వర ప్రణాళిక. జీవుడు అనుకుంటాడు కానీ అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు. ఈశ్వర సంకల్పం జరుగుతుంది కానీ ఇక్కడ జీవుడి సంకల్పం జరగదు. ఎంచదంటే ఈశ్వరుడు సత్య సంకల్పుడు. నీ ప్రారంభంలో ఏది ఉంటే అది నీకు ఆ టైంకి ఆ తెర మీదకి తీసుకొస్తాడు. అయ్యా అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగిందంటే దానికి ఏదో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు లేకుండా, కారణం లేకుండా కార్యం ఉండదు. వెనకాల ఏదైనా జబ్బు వస్తే ఏదో ఇన్ఫెక్షన్ లోపల ఉంటుంది. ఓ మనిషికి జ్వరం వచ్చింది అనుకోండి, లేదా జబ్బు చేసింది అనుకోండి, మనం తెలియకపోయినా ఏది ఇన్ఫెక్షన్ ఉంటుంది లోపల. అలాగే నీకు ఆ సంఘటన ఎలా ఎందుకు జరిగిందంటే దానికి లోపల కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా నీ కార్యం జరగదు. ఇంకా దీనికి ఆ దేహాన్ని ప్రారంభంలో ఏ రోజున మరణించాలి, ఎంతకాలం భూమి మీద ఆ దేహం తిరిగాడాలి, ఇదంతా ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతుంది. అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అర్జున, నీ హృదయంలో అంతర్యామగా ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. వాడికి నీవు శరణాగతి చేస్తే అనిత్యం, అశాశ్వతం, అసత్యం అయినటువంటి ఈ లోకంలోంచి, ఇది ఒక వాసంలోంచి, పునర్జన్మలోంచి నువ్వు విడుదల పొందుతావు. శరణాగతి చెయ్యాలి. ఈశ్వరుడికి శరణాగతి చేస్తే మనకు ఎన్ని దుఃఖాలు వచ్చినా ఇంకా వస్తే బాగుండు అనుకుంటాం. దుఃఖం వస్తే అప్సెట్ అవ్వండి. ఈశ్వరుడు శరణాగతి చేసిన వాడికి దుఃఖం దుఃఖం కింద కనపడదు అసలు. ఇది దుఃఖం అనేది సంతోషం అని విడదీసేది మనస్సే. అది మనం చేసే సాధనల వల్ల ఆ మనస్సు చెక్కబడకూడదు, ఆ మనస్సు పలచబడాలి. మనం మాట్లాడే మాటలు కూడా
దేహబుద్ధి లేకుండా దేహాభిమానం లేకుండా మాట్లాడుతుంటే అది కూడా ఒక సాధన. మాటలో కూడా మనకి ఎక్కడ అహంకార బుద్ధి కనపడదు కూడా మాటలు, మాటలో సత్వగుణం ఉండాలి. సత్వగుణం ఉంటే మాట చెప్పేవాడికి వినేవాడికి కూడా ఉపకారమే జరుగుతుంది. అంచేత మనకు గుణాతీత స్థితి ఒకసారి రాకపోయినా ఈ సత్వగుణాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికైనా మనకు ఆత్మానుభవం దొరుకుతుంది, అందుతుంది. ఇక్కడ ఒక చిన్న వివాదం ఉంది. ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడంటే, ఒకసారి బ్రాహ్మణ స్థితి కనుక పొందితే ఇక అక్కడ నుంచి జారడం. బ్రాహ్మణ స్థితి పొందితే అక్కడ స్థిరపడితే జారడం. బ్రాహ్మణ స్థితి పొందిన తర్వాత అక్కడ స్థిరపడ్డానుకోండి, మళ్ళీ ఏదో వాసన పడుకో, లోపల ఏదైనా వాసన బలంగా ఉంటే అది మళ్లీ వాడిని పతనం చేసే అవకాశం ఉంది. అంచేది విశ్వామిత్రుడు వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళు ఫెయిల్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళకి జ్ఞానం లేదంటే ఉంది అది. ఆ బ్రాహ్మణ స్థితి స్థిరం అవ్వకపోతే, అది పెర్మనెంట్ అవ్వకపోతే, లోపల వాసన ఏమైనా మిగిలిపోతే మళ్ళీ ఆ వాసన మనిషిని పతనం చేస్తుంది. సరే, మనకు సంబంధించినంత వరకు ఏంటంటే, ఒకసారి పరమాచార్య దగ్గర నేను కూర్చుని ఉండగా ఏమంటే దూరవాసుడు మహర్షి అంటారు, ఆయనకి మాట్లాడితే కోపం వస్తుంది. దూరవాసుడు ఆయన మహర్షి అని పురాణంలో రాస్తున్నారు కదా, ఆయన కోపం ఎక్కువ. ఏంటంత కోపం వస్తుంది అని పరమాచార్యని అడిగారు. దూరవాసుడు కోపం వస్తుందని మీరు చెబుతున్నారు, నూటికి నూనిపోళ్ళు కామాన్ని జయించాడైనా దూరవాసుడు? దూరవాసుడు కోపం వచ్చి కోపం వస్తుందన్న ఆస్పెక్ట్ కాకుండా నూటికి నూనిపోళ్ళు కామాన్ని జయించాడు దూరవాసుడు, ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇతరులు మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు, మనం మంచిని చేసుకోవాలి, చెడ్డ వదిలేయాలి, అలా అయితే మనం బాగుపడతాం. ఇతరులో కొంత ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. స్నేహం అంటే అర్థమేంటి? వారికి వీరికి స్నేహం అంటారు. స్నేహం అంటే అర్థం ఏంటంటే, ఆ మనిషిలోని బలహీనతలు మనకు తెలిసినా ఆ బలహీనతలతో కలుపుకుని వాడిని ప్రేమిస్తేనే స్నేహం. స్నేహం అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషికి కొన్ని బలహీనతలు ఉండొచ్చు, ఆ బలహీనతలు ఉన్నాయని మనం తెలిసి ఉండొచ్చు, అయినా బలహీనతలతో కూడా వాడిని కలుపుని ప్రేమించగలిగితే దాన్ని స్నేహం అంటారు. అది ఫ్రెండ్షిప్ అంటే అది. దుర్యోధనుడికి కర్ణుడికి ఉన్న స్నేహం తెలుసు మనందరికీ. అంటే దుర్యోధనుడు ఇటువంటి వాడు అటువంటి వాడు అని కొంతమందికి అది కర్ణుడికి చెప్పినా, ఒకవేళ దుర్యోధనులో ఉన్న బలహీనత మీరు చెప్పినని నిజమవచ్చు, కానీ వాడితో నాకు స్నేహం ఎట్టిదంటే కష్టకాలంలో వాడిని విడిచిపెట్టినని చెప్పాడు. ఈ కష్టకాలంలో మటుకు మీరు చెప్పిన మాట నాకు బుధాన్ని నేర్చుకునే దుర్యోధనుడు, నేను ఈ కష్టకాలంలో దుర్యోధనుని విడిచిపెట్టను, చనిపోతే అందరితో పాటు నేను చనిపోతాను అని చెప్పాడు. కానీ ఎక్కడ వ్యావరం రాలేదు కర్ణుడికి. అది స్నేహం అంటే అది. అంటే పరిపక్షణ పొందే వరకు అసలు బ్రాహ్మణ స్థితి కూడా పెర్మనెంట్ అవ్వకపోతే వాడిని ఆ బ్రాహ్మణ స్థితిలోంచి పతనం చేయొచ్చు. ఏ బలహీనతలు అంచేది మీకు నిజంగా స్నేహితులు ఎవరైనా ఉంటే వాడి బలహీనత మీకు తెలుసుంటే వాడిని ఎడ్యుకేట్ చేసి ఆ బలహీనతలోంచి మీరు విడుదల చేయగలిగితే అది లాయల్ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్, రియల్ ఫ్రెండ్షిప్. అది ఫ్రెండ్షిప్ అంటది. వాడిని విమర్శించడం కాదు, ఆ బలహీనతలోంచి అతను విడుదల చెయ్యాలి, అది స్నేహ ధర్మం. ఇక్కడ మీరు బ్రాహ్మణ స్థితిని ఈ శరీరంలో ప్రాణం ఉండగానే మీ ముక్కులో గాలి తిరిగాడినప్పుడే ఆ బ్రాహ్మణ స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి.
ఎప్పుడో శరీరం చనిపోయిన తర్వాత కాదు,
శరీరం చనిపోయిన తర్వాత కాదు, ఎక్కడ మీకు శరీరం ఉండగానే ఆ బ్రాహ్మణ స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి.
కాదు, ఇప్పుడు ప్రయత్నం చేసినా మీరు సక్సెస్ అవ్వకపోతే మీ దేహంలోంచి మీ దేహము ప్రాణము విడిపోయే టైంకి వచ్చినప్పటికైనా కనీసం లాస్ట్ డే అంటే మీ మరణం రోజుకైనా ఆ బ్రాహ్మణ స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి.
ఇప్పుడే చేయండి, మీరు వయస్సులో ఉండగానే దానికి సాధన చేయండి. వయస్సులో ఉండగానే సాధన చేసి దాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే కనీసం మీ జీవితానికి మరణం వచ్చిన ఆ వచ్చే రోజుకైనా, డెత్ డే వచ్చేటప్పటికైనా, ఆ రోజుకైనా మీరు బ్రాహ్మణ స్థితి పొందగలిగితే మళ్ళీ మీరు శవాలను మొయ్యక్కర్లేదు. అంటే మనకు మోక్షం యొక్క విలువ తెలిస్తే, అది జ్ఞానం యొక్క వైభవం తెలిస్తే దాని గురించి ప్రయత్నం చేస్తాం. అయితే మనది శ్రవణం చేయాలి. ఆత్మజ్ఞానం గురించి, మోక్షం గురించి, ఈ తత్వజ్ఞానం గురించి శ్రవణం చేస్తేనే కానీ దాని మీద శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలిగితేనే కానీ సాధన చెయ్యాలనే ఆ సంకల్పం మనకు రాదు. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఈ బ్రాహ్మణ స్థితిని ఇప్పుడే ఎక్కడే పొందడానికి ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు ఇక్కడ పొందడం నీకు సాధ్యం కాకపోతే నువ్వు ఇక్కడ చివరికి, అంటే బ్రాహ్మణ స్థితి అంటే అమృత స్థితి, అది చివరి రోజుకైనా నీ జీవితంలో చివరి రోజుకైనా పొందడానికి ప్రయత్నం చేయి. దీన్ని అమృత స్థితి అని కూడా అంటారు. ఈ బ్రాహ్మణ స్థితినే అమృత స్థితి అని పిలుస్తారు. అంటే వాడు అమృతత్వం పొందాడు అంటారు. అమృతత్వం పొందడం అంటే స్వర్గలోకంలోకి ఇంకో లోకంలోకి ఇంకో లోకం వెళ్ళడం వెళ్ళడం అంటే మృత్యువుని జయించే మరణాన్ని జయించగలిగితే, మరణం ఆ ముట్టుకోకముందే వాడు అమృత స్థితి పొందాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు 2 నిమిషాల మీద. ఇది అమృత స్థితి అంటే ఇది అరుగుదారం కాదు, ఇది గ్రౌండ్ రియాలిటీ. అలా పొందిన వాళ్ళు ఉన్నారు. అది మన జీవిత యొక్క డెస్టినేషన్, అది మన యొక్క గోల్, అది డెస్టినేషన్ గోల్. అది మిగతా విద్యలన్నీ మన పొట్టకు సంబంధించిన విద్యలే. అమృతత్వం పొందటమే మనకు రియల్ ఎడ్యుకేషన్. అది ఇక్కడ అదే నిజమైన విద్య, నిజమైనటువంటి జ్ఞానం. మిగతా విద్యలన్నీ కూడా విద్యలే. మన పొట్ట ఎంత నిజమో ఆ విద్యలు కూడా అంతే నిజం. ఆ విద్యల వల్ల మన పొట్ట వెళ్ళిపోతూ ఉంటుంది. అమృతత్వం అంటే జాగ్రత్తగా వినండి, మన శరీరం చనిపోతుంది. ఇప్పుడు మనమందరం ఏమనుకుంటున్నాం, శరీరం చనిపోతే మనం అందరం ఉండం అనుకుంటున్నాం. అది జనరల్గా అనుకునేది. ఈ జాగ్రత్త అర్థం తెలుసుకోండి, నేను స్లోగానే చెప్తాను. శరీరం చనిపోయిన తర్వాత మనం ఎవరో ఉండము అనుకుంటాం. అక్కడి నుంచి భయం కలుగుతుంది, మరణ భయం. ఎంచేది మరణం భయం, మరణ భయం కలుగుతుందంటే మనం ఉండము అనేటటువంటిది ఆ తలంపు వల్ల భయం పడుతుంది. మనం ఉంటాం, శరీరం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం, కానీ మనం ఉంటామనేటువంటి అనుభవం మనకు లేదు. ఇక్కడ మనం ఉంటామని గ్రంథాల్లో చదువుతున్నాం, దాని తాలూకు అనుభవం లేదు మనకి. మనం ఉంటాం అంటే బైబిల్లో ఏమనుందంటే, దేవుడి పేరు రాముడు, కృష్ణుడు, యెహోవా, మహమ్మదు, అల్లా, అలాగని చెప్పలేదు. నేను ఉన్నాను, నేను ఉన్నాను, అయ్యాం దట్టయాం, నేను ఉన్నాను. ఆ ఉండటం ఏదో నేనై ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఆ ఉన్నది ఏదో నేనై ఉన్నాను, ఉన్నాను. ఆ ఉన్నది వేరు, నేను వేరు కాదు. ఉన్నాను, ఆ ఉన్నది ఏదో నేనై ఉన్నాను. భగవంతుడి గురించి బాగా నిర్వచనం చెప్పిన గ్రంథం బైబిల్. అయ్యాం దటయాం అనేది భగవంతుడికి ఇది ట్రూ డెఫినేషన్. ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మన అందరికీ ఉండాలనుందా, చనిపోవాలనుందా? ఎవరికి చనిపోవడం లేదు, ఉండాలన్నా ఉండటమే దేవుడు. దేవుడు అంటే ఏంటో ఉండటం. మీరు ఎవరికైనా చనిపోవాలందా? ఎందుచేత మీరు మీ స్వరూపంలో ఎప్పుడు ఉండటం? ఉండటం అనేది మన సహజ స్థితి, చనిపోవటం అనేది అసహజ స్థితి. ఏదైతే మనం సహజ స్థితి అక్కడ వెళ్తానని ప్రయత్నం చేస్తున్నా, ప్రయత్నాన్ని సాధన అని పేరు పెట్టారు. అంటే శరీరం చనిపోయేటప్పుడు అమృతత్వం అంటే వినండి, శరీరానికి మరణం వచ్చినప్పుడు మృత్యు అంటాం. శరీరానికి మృత్యు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? ఇంకా ఉండడం అయిపోయినాయి, మన రోజులు అయిపోయినాయి అనుకుంటాం. మృత్యు వచ్చినప్పుడు, ఆ శరీరానికి మృత్యు వచ్చినప్పుడు ఈ శరీరం సంబంధం లేకుండా ఒక డెత్లెస్ స్పిరిట్ ఉంది, అది మన హృదయంలో ఉంది. దానికి పుట్టుక లేదు, చావు లేదు. పుట్టింది చనిపోతుంది, పుట్టింది చావదు. ఏదైతే మనలో ఓ పుట్టిన వస్తువు ఒకటి ఉంది, చావు లేని పదార్థం ఉంది. పుట్టికి చావుకి అత్యంతమైన వస్తువు ఒకటి ఉంది, అది శరీరం రాకముందు శరీరం పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఇప్పుడు దానికి మరణం ఉంది, శరీరానికి మరణం ఉంది. ఈ లోపల ఉన్న సద్వస్తువుకి, నీ లోపల ఉన్న సత్యవస్తువుకి, నీ లోపల ఉన్న బ్రహ్మ పదార్థానికి దానికి చావు లేదు. శరీరం చనిపోయినా దానికి చావు లేదు. ఇప్పుడు నీకు శరీరం ఏది అనుభవంలో ఉంది? శరీరం అనుభవంలో ఉంది. శరీరము నాది, శరీరము నేను అని ఎంత డెఫినెట్గా డైరెక్ట్గా నువ్వు అనుకుంటున్నావో, ఆ చావు లేని పదార్థం నేను అనేటప్పటికి నీకు ఆ చావు లేని పదార్థం స్ఫురిస్తా అంటే, నేను అనేటప్పటికి నీకు ఇప్పుడు శరీరంతో నీకు ఐడెంటిఫికేషన్ ఎలా ఉందో, ఆ చావు లోపల మన హృదయంలో ఉన్న చావు లేని సత్వస్తుతో టోటల్ ఐడెంటిఫికేషన్ కనుక నినాయింపులు ఉండవు. అక్కడ టోటల్ ఐడెంటిఫికేషన్ కనుక నీ హృదయంలో ఉన్నటువంటి ఇమోషనల్ స్పిరిట్, డెత్లెస్ స్పిరిట్, అది దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం ఉండటం, దాని గురించి నిర్వచనం అది. అది ఉండటం, అది అది లేని టైం అంటూ ఉండదు. ఆ ఉండ ఏదైతే శరీరంతో సంబంధం లేకుండా ఉందో, మనోదేహములతో లోకంతో ఏదైతే సంబంధం లేకుండా, దేవతలతో పుట్టుకలతో చావులతో అదృష్టాలతో దురదృష్టాలతో ఈ జరిగే సంఘటనతో పుణ్యకర్మలు పాపకర్మలు జయాలు అపజయాలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఏ వస్తువు అయితే, ఏ సత్వస్తువు అయితే, ఏ సత్యవస్తువు అయితే న్యాచురల్గా లోపల ఉందో, దేహంతో ఇసుమంతో ఈ సంబంధం లేకుండా ఏ వస్తువు అయితే ఉందో, దానికి పుట్టుక లేదు, చావు లేదు. పుట్టింది చనిపోతుంది, చనిపోయింది పుడుతుంది, పుట్టుక లేని దానికి చావు లేదు. ఆ పుట్టుక లేనటువంటి వస్తువు, చావు లేని వస్తువుని ఎవరిదైనా ఉంది, అది అది నీవై ఉన్నావు. అది దాన్ని రియలైజ్ చేయడానికి కొంత ఎలిజిబిలిటీ కూడా మనకు ఉండాలి. ఎలిజిబిలిటీ లేకుండా దాని అనుగ్రహం మన మీద, ఏ వస్తువునైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో దాని గ్రేస్ లేకుండా, దాని కంపాషన్ మనకు లేకుండా దాన్ని తెలుసుకోలేము. ఇది ఇక్కడ ఇందులో సీక్రెట్. అంటే మన డే టు డే బిహేవియర్ దానికి అనుగుణంగా ఉండాలి. మన డే టు డే బిహేవియర్, మన జీవిత లక్ష్యం, దాన్ని తెలుసుకోవడానికి అనుగుణంగా మనం జీవిస్తూ ఉండాలి. మనం పని చేసుకునేప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, వ్యవహార జీవితంలో కానీ, కొంతమంది లౌకిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని వేరు చేస్తారు. అది వేరు చేయక్కర్లేదు అలాగే. కానీ చాలామంది వేరు అనుకుంటారు, వేరు చేయక్కర్లేదు. ఆ దేవుడి గదిలో కూర్చున్నప్పుడే దేవుడితో మనకి సంబంధం, తర్వాత ఏమీ సంబంధం లేదని అనుకుంటాం. అసలు ఇక్కడ అమృతత్వం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేహం చనిపోయే రోజు వస్తుంది, ఏదో రోజున వస్తుంది. దేహం చనిపోయినప్పుడు మనం చనిపోతున్నాం, ఇంకా ఉండం అనుకోవటం వల్ల అప్పుడు వెంటనే విషాదం వస్తుంది, దుఃఖం అంటారు, విపరీతమైన భయం వచ్చేస్తుంది. ఆ భయం ఎందుకు వస్తుంది అంటే, ఇంకా ఉండమని ఉంటామని తెలిస్తే భయం ఉండదు. ఉన్న సంగతి మనకు అనుభవం లేదు కాబట్టి భయం వేస్తుంది. అంచేత ఈ లోపల శరీరంగా శరీరానికి, నీ లోపల ఉన్న సత్యానికి సత్వస్తుకు మృత్యువు లేదు, బ్రహ్మముకు మృత్యువు లేదు. శరీరానికి మృత్యువు రాకముందే నీ హృదయంలో ఉన్న మృత్యువు లేని వస్తువుతో నువ్వు తాదాత్మ్యం పొందితే శరీరం చనిపోయినా ఈ చావుతో నాకు సంబంధం లేదు, ఈ శరీరం చనిపోయినా ఈ చావుతో ఈ శరీరం పోయినా నేను ఉంటాను, శరీరం ఉన్నా ఉంటాను శరీరం పోయినా ఉంటాను అని శరీరం చనిపోయినప్పుడు శరీరం చనిపోతానని నీకు అనిపిస్తుంది కానీ నేను చనిపోతున్నానని అనిపించదు నీకు. ఎంచేత ఇప్పుడు నేనంటే శరీరం నీకు గుర్తొస్తాను, అప్పుడు నేనంటే వాడికి బ్రహ్మం తాలూకు చాలా నేనేటప్పటికి బ్రహ్మమే స్ఫురిస్తున్నాడు, దేహం స్ఫురించడం మనస్సు స్ఫురించడం అంటే బ్రాహ్మణ స్థితి పొందినవాడు ఆడు ఏమి కాదో దాంట్లోంచి విడుదల పొందిపోతాడు. అంటే అమృతత్వం పొందమని మన ఉపనిషత్తులన్నీ చెప్పిన సారాంశం అదే జీవిత గమ్యం. అమృతత్వం అంటే శరీరం మరణిస్తుంది, ఆ కనీసం ఆ మరణించే రోజుకైనా మరణం లేని సత్యవస్తువుని నువ్వు శరీరంతో మనస్సుతోటి తాదాత్మ్యం ఎలా పొందుతున్నావో ఆ మరణం లేని వస్తువుతోటి నీకు తాదాత్మ్యం కనుక కలిగితే, మామూలుగా కాదు సామాన్యంగా టోటల్గా నీకు దాంతో తాదాత్మ్యం కలిగితే శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోవటం లేదు నేను ఉంటాను, శరీరం చనిపోతాను కానీ నేను ఉంటాను అని నీకు నేను ఉంటాను నీకు తెలుస్తా ఉంటుంది నోటి మాటలు కాదు. దాన్నే మన వాళ్ళు ఇమ్మోర్టల్ స్టేట్ అంటారు, వాడు అమృతత్వం పొందాడంటారు. ఈ అమృతత్వం పొందిన వాడికి అంటే శరీరం పోయినా నేను పోవటం లేదు అనేటువంటి పోని ఏదైతే పోదో ఏదైతే ఉంటుందో దానితో కనుక తాదాప్యం పొందితే శరీరం పోయేటప్పుడు అంటే చావు లేని శరీరం చనిపోతున్నప్పుడు చావు లేని సత్పదార్థం చూడండి, నీకు తాదాప్యం పొందితే శరీరం పోయినా నేను ఉంటాను అనేది నోటితో చెప్పడం కాదు, నేను ఉంటానని అనుభవం నీకు డైరెక్ట్గా కలుగుతుంది, ఇండైరెక్ట్గా కాదు, అది పరోక్ష జ్ఞానం కాదు ప్రత్యక్ష జ్ఞానం. అప్పుడు నీకు ఇంక నీ జీవితంలో భయం లేదు, దుఃఖం లేదు, ద్వితీయం లేదు, ఇంకా రెండో వస్తువు నీకు లేదు, అంతా నీవయ్యే ఉంటావు. వాడికి ఇంకా స్వర్గ లోకానికి లోకాలు ఉన్నమాట నిజమే. ఈ శరీరం చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణాలు చేస్తాడో ఆ జీవుడు ఎంత లేదో ఆ లోకాలు కూడా అంతే లేదు. ఏదో మన పురాణాలు చెబుతున్నాయి లోకాలు, ఆ లోకాలు ఉన్నమాట నిజమే. అయితే పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యం. అది దేహం చనిపోయాక ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ జీవుడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. అయితే ఈ జీవలక్షణాలు పోయినప్పుడు పోతేనే కానీ వాడికి అమృత స్థితి కలగదు. వాడికి అమృతత్వం కలిగాక వాడికి అనుభవంలో ఉన్న వస్తువు అంతటా ఉంటుంది, నీ లోపల ఉంటుంది, ఇతర లోకాల్లో ఉంటుంది. అంటే అంతర్యామిగా ఆధారంగా ఈ లోకానికి ఇతర లోకాలకి సపోర్ట్గా అదే ఉంటుంది. అంటే అమృతత్వం పొందిన వాడికి గోయింగ్ లేదు, కమింగ్ లేదు, ఒకవేళ ఎక్కడికైనా ఎడదామన్నా అక్కడ లేని చోటు అంటూ ఉండదు. మనం లేని చోటు అంటూ ఉంటే అక్కడికి వెళదామనిపిస్తుంది. అంతటా మనం ఉన్నప్పుడు వాడికి ప్రయాణాలతో పని లేదు. ఆ స్థితిని పొందటమే అమృతత్వం అంటారు. ఇది మీకు బాగా అర్థం చేసుకో. స్పిరిచువాలిటీ కూడా సైన్స్. ఇది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో చచ్చిపోయిన తర్వాత ఏదో పుణ్యం చేసుకుంటే మంచి వస్తుంది, వైకుంఠానికి వెళ్ళిపోతాం కైలాసానికి వెళ్ళిపోతాం అని అనుకుంటారు. మంచి పనులు చేస్తే వెళ్తారు, వెళ్ళదని చెప్పడం లేదు. కానీ అన్ని పారమార్థిక సత్యం కాదు, అమృతత్వం ఒకటే పారమార్థిక సత్యం. అంచేత బుద్ధుడు కానివ్వండి, రమణ మహర్షి గారు కానీ, రామకృష్ణుడు ఎవరండి, నేను వాళ్ళతో మీతో ఎలా మాట్లాడినా, మీతో మాట్లాడేప్పుడు అతిథులను బట్టి ఎలా మాట్లాడినా అసలు మిమ్మల్ని అక్కడికి మేలుకోలేపుతాను. వాళ్ళు అసలు మెయిన్ ఉద్దేశం అది. వాళ్ళు ఏ స్థితిని అయితే పొందారో, మనకి ఎవరి మీద ప్రేమ ఉంటే స్థాయిలో ఉన్నాము, వాళ్ళు ఆ స్థాయిలోకి తీసుకురావాలనిపిస్తుంది. అది రియల్ లవ్. మన గుర్తు ఏంటంటే మనకి ఎవరి మీద ప్రేమ ఉంటే ఏమనిపిస్తుంది అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము వాళ్ళు కూడా ఆ స్థితిలోకి తీసుకురావాలనిపిస్తుంది. అది ఆప్యాయతకి ప్రేమకి గుర్తు. అది అంటప్పుడు ఆమె వాళ్ళు మొరల్ టీచర్స్, స్పిరిచువల్ టీచర్స్, వాళ్ళకి ఎటువంటి అనుబంధం లేకుండా వాళ్ళకున్న ఆప్యాయతలు బిజినెస్ కాదు. వాళ్ళు మానవ జాతి మీద ఉన్నాడు ప్రేమ, ఏ వ్యాపారంతో సంబంధం లేదు, లౌకిక విషయాలతో సంబంధం లేదు. ప్రేమ కోసమే ప్రేమిస్తారు కానీ వాళ్ళకి కారణం అక్కర్లేదు. వాళ్ళు ఎదుట మనిషిని చూసి ఇష్టపడాలంటే దానికి ఒక కారణం ఉండాలి. కానీ బుద్ధుడి యొక్క ప్రేమకి లేదా ఇంకొక ఆచార్యుడి యొక్క ప్రేమకి వాళ్ళ కారణం ఉండక్కర్లేదు. దాని అకారణ ప్రేమ అంటారు, అకారణ భక్తి అంటారు. అక్కడ కారణాలు ఉండవు, కానీ అక్కడ ప్రేమ ఉంటుంది. అక్కడ కారణాలు ఏమి ఉండవు, అక్కడ భక్తి ఉంటుంది. ఈశ్వరుడి మీద ఎవరికైతే అకారణ భక్తి కలిగిందో, అకారణ ప్రేమ కలిగిందో, అప్పుడు ఈశ్వరుడి స్వరూపమైన మోక్షం పొందుతారు. అయితే స్పిరిచువల్ సైంటిస్ట్, ఫిజిక్స్ ఎలా ఉందో, కెమిస్ట్రీ ఎలా ఉందో, అలాగే స్పిరిచువాలిటీ కూడా ఒక సైన్సే. అది కొంతమంది ఏదో పుణ్యం చేసుకుని అక్కడికి వెళ్ళి దాన్ని వెళ్తారు. మన పుణ్యం చేసుకుంటే ఇతర లోకాలకు వెళ్తారు, అది కరెక్టే. కానీ వెళ్ళి వాడు ఎంత నిజమో, ఆ లోకాలు కూడా ఈ పుణ్యం చేసుకున్న వాడు ఎంత నిజమో, ఆ పుణ్యం చేసుకున్న వాడే ప్రయాణం చేస్తాడు. వాడే అక్కడ ఆ లోకాల్లో ఉన్న కష్టం, మంచి భోగాలు ఉంటే భోగాలు ఏదో అనిపిస్తాడు, అక్కడ నరకం ఉంటే నరకం అనిపిస్తాడు. ఇక్కడ అసలు ఇంకోటి ఈ భోగాలు అనిపించడంలోనే ప్రమాదం ఉంది. మీ దగ్గర బాగా డబ్బు ఉంటే జాగ్రత్త పెట్టుకోండి, బ్యాంకులు ఎక్కడ జాగ్రత్త పెట్టుకోండి. డబ్బు ఉందని భోగాల్లోకి వెళ్ళకండి. ఈ జన్మలో మనకున్న రోగాలన్నీ పూర్వజన్మలో మనం అనిపించిన భోగాల వల్లే రోగాలు వస్తాయి. భోగం లేని వాడికి రోగం లేదు. భోగాలు అనిపించిన వాడికే పూర్వజన్మలో మనకు తెలుసో తెలియకో భోగాలు అనిపించింది అనిపించిన వాడికే రోగం వస్తుంది. భోగం అనిపించకపోతే ఏ రోగం రాదు. అయితే మన రోగాలకి మనమే కారణం. మనకు ఏదైనా రోగం వస్తుందంటే మనకు దానికి కూడా కారణం మనమే. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కానీ డాక్టర్ల చేతిలో లేదు. మనం ఏమనుకుంటామంటే మన ఆరోగ్యం డాక్టర్ల చేతిలో ఉందని, డాక్టర్ల చేతిలో లేదు, మన చేతిలోనే ఉంది. మనకి బీపీ రాకుండా చూసుకోవాలో, షుగర్ రాకుండా చూసుకోవాలో, ఇంకా చాలా విషయాల్లో మనం జాగ్రత్త పడితే మన హాస్పిటల్ చుట్టూరు డాక్టర్ చుట్టూరు తిరగక్కర్లేదు. ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాం. కానీ మన ఆరోగ్యం అంతా వాడి చేతిలో ఉందా మన చేతిలో లేదని ఆలోచన పొరపాటు. అసలు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఎప్పుడైనా ఆసుపత్రి డిసీజ్ వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ మన ఆరోగ్యం అంతా వాళ్ళ చేతిలో ఉందని మనం అనుకోకూడదు. మన బిహేవియర్లో, మనకున్న ఆహార అలవాట్లో, మన బిహేవియర్లో మనకు సత్వగుణం కనుక ప్రాక్టీస్ చేస్తుంటే చాలా రోగాలకి అతీతంగా ఉండొచ్చు. అంచేత ఇక్కడ అమృతత్వం అంటే మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆచార్యుడు కానీ మరొకరికి తగ్గరదు. అంటే ప్రపంచంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవనండి, శంకరాచార్యుడు అవనండి, వీళ్ళందరూ కూడా అంటే మనిషిని అమృతత్వంలోకి వాడు జీవించుండగానే వాడు అమృతత్వంలోకి మేలుకొల్పడానికే వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళు చేసిన కృషి దానికి, వాడు చేసిన కృషి మెయిన్ దానికే. అంచేది ఇక్కడ మనం మీకు డబ్బు ఉందని భోగాలు పెంచుకోవద్దు. దాని అప్పుడు ఏమవుతుందంటే మీరు పాడైపోవడంలో మీ డబ్బు కారణం అవుతుంది. హైదరాబాద్లో డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు, డబ్బు లేని వాళ్ళు కొంత తెలిసిపోతున్నారు. మెడ్రాస్లో ఈ డబ్బు ఉన్నవాడు, ఈ డబ్బు లేని ఎవడో తెలియదు. ఆ సుందరం ఫైనాన్స్ కూడా వస్తాడు, ఆడికేమో మనమేమో 10 లక్షల కార్లు, ఆడికి 3 లక్షల కార్లు. ఆడికి నేను ఒకసారి అక్కడ చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆడు ఆంజనేయ స్వామి చుట్టూరు తిరిగా చెట్టు చుట్టూరు తిరిగి ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టుకెళ్ళిపోతున్నాడు. ఏం తెలియదు, భక్తితో ఇలా నమస్కారం పెడతాం మీకు తెలియదా, ఇదే సుందరం ఫైనాన్స్ ఓనర్ అన్నారు. అప్పుడు ఒక మెడ్రాస్లో ఉన్న కుబేరుల్లో ఆడొకడు తమిళేని తెలియదు. వీళ్ళు ధనవంతులు, వీళ్ళు పేదవాళ్ళని తమిళేని తొందరగా మనం పట్టుకోలేము. మన ఆంధ్రులు తెలిసిపోతారు, అందులో హైదరాబాద్ మీద ఎక్కువ తెలిసిపోతారు. వీడు మెడ్రాస్లో తెలియదు అసలు, వీడు ధనవంతులు అని తెలియదు, వీడు పేదవాళ్ళని అని తెలియదు. వాళ్ళ నడక తీరును బట్టి, వాళ్ళు వాడే వాహి వెహికల్స్ని బట్టి ఇవన్నీ చూస్తే ఇక్కడ తెలిసిపోతారు. మెడ్రాస్లో వీడు ధనవంతులను పట్టుకోలేమండి. వాడు పేదవాడో తెలియదు, మనకి ధనవంతులు తెలియదు. ఇక్కడ ఇక్కడ మనకంటే మన పేదవాళ్ళ ధనవంతుల కింద ఇతరులకు కనిపించాలని సరదా కూడా మనకుంది. అంటే మన ఇతరుల కోసం మనం బతుకుతున్నాం, మన కోసం మనం బతుకుతున్నాం అనిపిస్తుంది మనకి. అందుచేత ఇక్కడ ఏమంటే, ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ అందుచేత మీరు ఇప్పుడు వయసులో ఉండగా మీరు పొందితే సరే సరే, ఒకవేళ మీరు ఈ వయసులో పొందలేకపోతే ముసలితనంలో అయినా వయసు వచ్చిన తర్వాత పొందటానికి ప్రయత్నం చేయండి అని ఇక్కడ భగవాన్ వాచ. ఒక స్నేహితుడు కానీ ఒక మిత్రుడు కానీ మన శ్రేయస్సు కోరేవాడు కానీ మనకు అబద్ధం చెప్పడం ఎవడో దేవుడు అక్కర్లేదు. మన శ్రేయస్సు కోరేవాడు కూడా మనకు మంచి చెబుతాడు కానీ చెడ్డ చెప్పడు. అటువంటి భగవంతుడు మనకు మంచి చెబుతాడు కానీ చెడ్డని చెప్తాడు. నేను ఉన్నాను కాబట్టి ఉన్నానని చెబుతున్నాడు, లేడనుకున్నాను నేను లేడని చెప్తాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీ అందరి ఉదయాల్లో నేను ఉన్నానన్నాడు అంటే మనకి మరి ఉంటే నాకెందుకు కనపడ్డాను. ఈ తెలివైన వాళ్ళందరూ అతి తెలివి, ఉంటే మాకెందుకు కనపడ్డాను, ఉంటే ఇది కనపడాలి ఉందా, వీడికి ఇది అహంకారంతో వాళ్ళు పొగరెత్తి ఆడుకొట్టుకుంటారంటే వాడికి ఒక సత్వగుణం లేదు, ఒక వినయం లేదు, ఇతరులకి సహాయం చేసే బుద్ధి లేదు వాడికి, ఆడి జీవితంలో ఎప్పుడు నిష్కామకర్మ చేయలేదు, ఆడి జీవితం 100% సెల్ఫ్ సెంటర్డ్. మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తాం, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు అనేటువంటి మనస్తత్వం వీడికి తెలియాలండి. దేవుడు ఉంటే ఇది కనపడాలి. చాలా మంది అడుగుతారు, ఏమంటే ఉన్నాడు అనుకోండి, ఉంటే మాకెందుకు కనపడాలి. అంటే వీడు కనపడపోతే వాడు లేడెట్టానా? అసలు ఇంకోటి నిజంగా దేవుడు అంటూ లేకపోతే ఎవడికి అనుకూలం ఒకరాడు. ఒక రామకృష్ణుడికి కానీ ఒక వశిష్ఠుడికి కానీ ఎవడికి అనుభూలం లేదు. ఉన్నాడు కాబట్టి అనుభూలంలోకి వస్తున్నాడు. మీరు ఒకే విషయం దృష్టిలో పెట్టుకోండి, ఈ రజోగుణం ఉన్న వాళ్ళందరికీ ఈ అధికారం ఒకటి, డబ్బు ఒకటి, తర్వాత చదువు ఒకటి, అంటే విద్య. ఈ ఉన్నాళ్ళకి నిగ్రహం ఎక్కువ ఉండాలి. నిగ్రహం లేకపోతే పాడైపోతారు. ఇప్పుడు ధనం చెడ్డదేం కాదు, మంచిదే, దాన్ని సద్వినియోగం చేసుకుంటే. అలాగే మీకు ఏమైనా అధికారం వచ్చిందనుకోండి, మీరు ప్రారంభాన్ని బట్టి అది మంచిదే సద్వినియోగం చేసుకుంటే. మీకు బాగా చదువు ఉందనుకోండి, అది మంచిదే మీరు సద్వినియోగం చేసుకుంటే. అయితే సద్వినియోగం చేసుకోవడం మానేసి మీరు మీ కాలుదానంతో తారాప్యం కనుక పొందితే మనం తప్పనిసరిగా పాడైపోతాం. మీకు డబ్బు ఉంది కానీ మీరు డబ్బు కాదు, మీకు చదువు ఉంది కానీ చదువు మీరు కాదు, మరి చదివిందంతా మర్చిపోతాం. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారనుకోండి, 4 ఏళ్ళు ప్రాక్టీస్ మానేయమండి, చివరికి వంపబిళ్ళలు కూడా మర్చిపోతాం. ఇప్పుడు డాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు 4 సంవత్సరాలు ప్రాక్టీస్ మొత్తం అంతా మర్చిపోతారు. నేర్చుకున్నదంతా మనం మైండ్ తోటి ఎక్వైరీ చేసేదంతా ఏదో రోజున మర్చిపోతాం. అంటే అలవాటు తప్పిపోతే ప్రాక్టీస్ తప్పితే మరి మరిపోచేస్తుంది. అంచేది అధికారం ఇక్కడ కావాల్సింది మీకు. భగవంతుడు ఏదైనా సద్గుణాలు ఇవ్వచ్చు, అధికారం ఇవ్వచ్చు, సంపద ఇవ్వచ్చు, చదువు ఇవ్వచ్చు, ఏదో భగవంతుడు మీకు కొన్ని భగవంతుడు ఇచ్చే గిఫ్ట్స్ మీకు ఉన్నాయి. అయితే దాంతో మీరు తాదాత్మ్యం పొందవు. మీకు డబ్బు ఉండొచ్చు, మీకు డబ్బు ఉండొచ్చు, డబ్బున్నా నాకు మీరు మీకు ధనం ఉన్నా ఆ ధనంతో తాదాత్మ్యం పనికిరాదు. ధనం ఉంటే ఉన్నామండి, కానీ అదే నేను అనుకోకూడదు. ఎంచేదంటే మనం అనేక మంది పేదవాళ్ళు ధనవంతులు అవ్వడం చూశాం, అనేక మంది ధనవంతులు పేదవాళ్ళని అవ్వటం చూశాం. ధనానికి చేపలు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడో చోట ఉండదు అది. ధనానికి చేపలు ఎక్కువ ఉంటుంది, అందుచేత మనకు ధనం ఉందనే ఎప్పుడు ఒక ఉన్నా ఎప్పటికప్పుడు ఇడిపోతారు కదా మీరు. ఇప్పుడు నిజంగా ధనం ఉందనుకోండి, అది ఒకసారి బతికుండగా మనం ఇడిచిపెట్టేస్తుంది. అది అది ఉన్నప్పుడైనా మనకు ప్రాణం పోవచ్చు. మనం కాని దానితో, మనం కాని ధనం కానీ, మనం కాని చదువు కానీ, మనం కాని గౌరవాలు కానీ, మనం కాని శరీరం కానీ, మనం కాని మనస్సుతో కానీ, ఏ నాటికైనా ముందు నాటికైనా ఏ నాటికైనా సెపరేషన్ తప్పదు. అది ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం కాని దానితో ఏర్పాటు పడటం, మన కానితో మన కాని దానితో విడిపోవటం, మనం ఏదైతే అవునో దాంతో సెపరేట్ అవ్వగా సెపరేట్ అవ్వలేము. మనం కాని దానితో సెపరేట్ అవుతాం. ఏదో రోజు మళ్ళీ విడిపోతాం మన కామదాంతో. ఇప్పుడు మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మంది ఒక రోజున చనిపోరు కదా. మీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఒక రోజున చనిపోరు. ఎవరికా టైం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోతూ ఉంటారు. దానికి మన మైండ్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన ఇంటికాడ 10 మంది ఉంటే 10 మంది ఒక రోజున చనిపోరు. ఇంకా 10 మంది ఒక రోజున పుట్టలేదు వాళ్ళు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు ఆడి జీవించుండగా మనం ఎలా ఉన్నామో, ఆడి చనిపోయిన తర్వాత కూడా ఎలా ఉండగలిగితే వాడికి శాంతి కలుగుతుంది. మన ఇంటికాడ ఎవడన్నా చనిపోయాడనుకోండి, వాడు జీవించుండగా మనం ఆడి పట్ల ఎలా ఉన్నాము, ఆడు మరణించాక కూడా ఆడి పట్ల అలాగే ఉంటే వాడికి శాంతి కలుగుతుంది. అక్కడ మనం ఆడు చనిపోయాడనుకోకూడదు. ఆడు బతుకున్నప్పుడు ఎలా, ఆడు బతుకున్నప్పుడు ఎలా ఉన్నాడు, ఆడు మనం ఎలా ఉన్నాడు, చనిపోయాక కూడా అలా ఉండాలి. ఆడు మన ఇంటికాడు ఉన్నాడే అనుకోవాలి, కానీ లేడని అనుకోకూడదు. అది అసలు మనకు ఆ డిఫరెన్స్ తెలియకూడదు. అప్పుడు వాడికి శాంతి కలుగుతుంది, వాడి ప్రయాణం సుఖంగా ఉంటుంది. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ బోధాత్మ పూర్వన్నపి నా లిప్యతే. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఎక్కువ భగవంతుడు జితే ఇంద్రియాల గురించి చెబుతున్నాడు. ఇప్పుడు చెయ్యలా ఉంది, ఏం కదలటం లేదు. చెయ్యలా ఉంది, ఏం కదలటం లేదు. అలాగే విషయాలన్నీ ఎదురుకుండా ఉండాలి, ఇంద్రియాలకు చేపలను రాకూడదు. అది ఒక స్థితి, గొప్ప స్థితి. అది విషయాలన్నీ, అన్ని ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఎదురుకుండా ఉండాలి. ఎదురుకుండా విషయాల మీద ఇంద్రియాలకు ఎప్పుడైతే వికారం రాదో, అంటే అందరి పళ్ళు పుల్లగా, అందరి పళ్ళు ద్రాక్ష పళ్ళు అందరిలో మీద కాబట్టి అవి పుల్లగా ఉంటాయనుకుంటే అది కాదు జ్ఞానం. జ్ఞానం అంటే విషయాలన్నీ మనం ఎదురుకుండా ఉండాలి. అన్ని ఇంద్రియాలు అయింది, ఒక్క ఇంద్రియాలకు కూడా చేపలు కలగకూడదు. అది ఆ స్టిల్నెస్, అది మనకు రావాలి. అది జీవితంలో ప్రాక్టీస్ చేయాలి, వస్తున్నది అది ప్రాక్టీస్ చేయాలి. ఇందులో ఎన్నిటికి మెయిన్ ఏంటంటే, మన రోగాల్లో చాలా రోగాలకు మనం పొట్టే కారణం. మన పొట్టే చాలా రోగాలకు కారణం. మనకున్న అజీర్తి ఇండైజెషన్ అది చాలా రోగాలకు కారణం. అంటే మనకు కావలసిన ఫుడ్ కంటే ఎక్కువ తింటున్నాం. మనందరం కూడా మనకు కావలసిన ఫుడ్ కంటే ఎక్కువ తింటే వాడికి ఇండైజెషన్ వల్ల కూడా చాలా రోగాలు వస్తాయి వాడికి. అంటే ఫుడ్ కాడ కంట్రోల్ ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో వాడు వాలుగాల్లో సైకిల్ చెప్తే వాడు అభివృద్ధి, వాడి ప్రయాణం ఎలా ఉంటుందో, ఒక ఫుడ్ కాడ కంట్రోల్గా ఉన్నాడు ప్రయాణం సుఖంగా ఉంటుంది. యాజ్ఞానం స్పిరిచువల్ లైఫ్లో జితేంద్రియ, జితేంద్రియ అంటే రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు, ఎవడికి మోక్షం వస్తున్నాను, నువ్వు చచ్చిన వాళ్ళని జీవిస్తే మోక్షం వస్తున్నాడు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందని అడిగాడు. నువ్వు చచ్చిన వాళ్ళని జీవిస్తే నీకు మోక్షం వస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, శవానికి ఇంద్రియాలు ఉంటాయి, ఆ ఇంద్రియాల్లో చేపలు ఉండకూడదు. అంత పెర్ఫెక్ట్గా నీకు బతుకుండగా చేపలు కలగకూడదు ఇంద్రియాలు. నువ్వు చచ్చిన వాళ్ళలాగా జీవిస్తే నీకు జ్ఞానం వస్తుందని చెప్పారు. అంటే శవానికి కళ్ళు ఉంటాయి, శవానికి చేతులు ఉంటాయి, శవానికి అన్ని అవయాలు ఉంటాయి. వాటికి ఏం కదలిక ఉండదు, చేపలు ఉండదు. నువ్వు ఆ స్టేట్ జీవించుండగా పొందాలి. పొందితే అప్పుడు నువ్వు మోక్షానికి ఎలిజిబిలిటీ నీకు వస్తుంది. విజితాత్మ అంటే ఇక్కడ జయం ఏంటంటే మనోజయం, మనస్సుని మన మనస్సుని జయంతులే. ఇక్కడ ముఖ్యం మనోజయం, ఇతరులను జయించడం కాదు. మన మనస్సును జయించగలిగితేనే మనం నిజమైన హీరోస్, లేదా జీరోస్. మన మనస్సును మనం అంటే దాన్ని కాంక్వర్ చేయగలిగితే, దాన్ని మన స్వాధీనంలో పెట్టుకుంటే దాన్ని మనం నియమించుకోగలిగితే అది నిజమైన జయం. ఆ స్థితి కూడా మీరు సంపాదించాలి, మనోజయం కూడా సంపాదించాలండి. విశుద్ధాత్మ అంటే నిరంతరము దైవధ్యానం చేస్తంటే, నిరంతరము ఆత్మధ్యానం చేస్తంటే మనసు స్వాధీనంలో పడుతుంది. నిరంతరము విషయ చింతన చేస్తుంటే, నిరంతరము విషయం ఏదో నిరంతరము మనం ఏం చేస్తున్నామంటే భగవంతుని దూరంగా ఉంటాం, లోకానికి దగ్గరగా ఉంటాం. మన ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో అంటే మన హృదయంలో అంతర్యామికి దూరంగా ఉంటాం, ప్రాపంచిక విషయాలకు దగ్గరగా ఉంటాం. మీరు భగవద్గీత చెబితే మీరు శ్రద్ధగా వినాలనిపించదు, ఏ లోకం కూడా చెప్తే మీకు శ్రద్ధగా వినాలనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, నీకు జిజ్ఞాస లేదు, లోకవాసన ఉండాలి. నీకు లోకం గొడవలు చెప్తే రెండు చెవులు ఇచ్చేస్తారు, భగవంతుని గురించి చెప్తే రెండు చెవులు అక్కడ ఒక చెవి కూడా మాట ఇవ్వరు. అంచేత పరమాచార్య అని వాడు ఏదో మాకు గంట టైం అనే ఇస్తా ఉండటాను, మిగతా టైం అంతా మీరు వాడుకున్నా ఓ గంట టైం మాకు ఇస్తా అంటే ఆత్మను ధ్యానం చేసుకోవడం ఒక గంటను మీ జీవితంలో వినియోగించుకోండి. దైవాన్ని చింతించుకోవడానికి ఒక గంట మాకు ఇవ్వండి, టైం ఇవ్వండి అంటే దైవాన్ని చింతించుకోవడానికి ఒక గంట అని మీరు కేటాయించండి అని చెప్పడానికి మాకు కనీసం మీ జీవిత కాలంలో రోజుకు ఒక గంట మీ టైం మాకు ఇవ్వండి అని ఆ పరమాచార్యుడు అంతా ఉండేవాడు సభల్లో. విజితాత్మ, విశుద్ధాత్మ ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. పరమ పవిత్రుడికి కాను అంటే ఇది మీరు అర్థం చేసుకోండి. లోపల బ్రహ్మము గురించి చెప్పాను కదా మీకు, ఆ బ్రహ్మము ఎంత ఏకమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత నిదానమైనదో, ఎంత పరిశుద్ధమైనదో, అందులో ఎంత పెర్ఫెక్షన్ ఉందో, ఆ లోపల సద్వస్తువు ఎంత ఆ లోపల సద్వస్తువు ఎంత విశుద్ధంగా ఉందో, నీ మనస్సు కూడా అంత శుద్ధంగా లేకపోతే దీనిలో అందులో ఐక్యం అవ్వదాను. ఇది ఇక్కడ సిద్ధాంతం. లోపల నువ్వు ఏ వస్తువునైతే తెలుసుకోవాలనుకుంటున్నావో అది ఎంత పరిశుద్ధంగా ఉంటే, నీ మనస్సు కూడా అంత పరిశుద్ధంగా ఉంటే వెళ్ళి లీనమవుతుంది. కానీ లేకపోతే ఈ మనసు వెళ్ళి అక్కడ లీనమవుతుంది, అక్కడికి వెళ్ళినా ఆ వస్తువు కూడా ఈ వస్తువుని రిజెక్ట్ చేస్తుంది, మన మనసును రిజెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే దీన్ని రిజెక్ట్ చేసిందో అక్కడ ఐక్యం అవడానికి అవకాశం లేదు. అయితే ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, లోపల నువ్వు తెలుసుకోవాల్సింది బయట లేదు, నీ లోపల ఉంది. అయితే అది ఎంత పరిశుద్ధంగా ఉందో, నీ మనస్సు కూడా అంత పరిశుద్ధంగా ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ అందులో ఐక్యం చేసుకోవడానికి అది యాక్సెప్ట్ సాధ్యం కాదు. విశుద్ధాత్మ యోగయుక్తుడు, ఏమిటది యోగయుక్తుడు అంటే ఇందులో మనం ఇందులో భగవంతుడు కూడా ఏమంటాడంటే కామ్యకర్మను తగ్గించుకోవడం సాధ్యం అంటారు. అక్కడ కామ్యకర్మలు అంటే మన కోరికల వల్ల వచ్చే కర్మ, కామ్యకర్మలు అంటే మన కోరికల మూలంగా కొన్ని పనులు చేస్తాం జనరల్గా. ఆ కోరికల మూలంగా వచ్చే కర్మే మనల్ని బంధిస్తుంది. కోరిక లేకుండా కర్మ చేస్తే బంధించదు మనకి. ఎందుకు బంధిస్తుంది అది, కోరికతో ఏదైనా కర్మ చేస్తే బంధిస్తుంది. ఇప్పుడు కర్మ మీరు ఆ కర్మ ఫలితం మీద మీకు ఆసక్తి లేదనుకోండి, కర్మ ఫలం మీద మీకు ఆసక్తి లేదనుకోండి, అది వచ్చినా మిమ్మల్ని బంధించదు. భగవంతుడు ఏం చెప్పాడంటే కర్మ చేస్తే కర్మఫలాన్ని ఆశించొద్దని చెప్పాడు భగవంతుడు. కర్మఫలాన్ని ఆశించొద్దని చెప్పాడు కానీ రాదని ఎక్కడో చెప్పలేదు. కర్మఫలాన్ని ఆశించకండి, అది అంటే ఆశించి తెచ్చుకుంటే బంధిస్తుంది. నువ్వు ఆశించకుండా వచ్చి నేనేం బంధించదు, ఆశించి తెచ్చుకుంటే నీకు బంధిస్తుంది. అంటే కామ్యకర్మలకు సాధ్యమైనందుకు తగ్గించుకో. ఎంతవరకు అవసరం అంతవరకు కామ్యకర్మలు చేయాలి, కానీ అతిగా చేయకూడదు. అదే లోకంతో మనం టూ మచ్గా ఉండకూడదు. ఎంతవరకు లోకంతో మనకి ఎంత అవసరం అంతవరకు ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు లోకంతో. ఇక్కడ అంటే పైగా లోకం గురించి అనిత్యము అసత్యం అని చెప్పాడు గీతలో. ఇందులో సొంత కవిత్వం ఏమో లేదు, మీ కళ్ళతోటి చూడబడుతున్న ఈ ప్రపంచం కూడా అసత్యమే కాదు అనిత్యం. ఇది అసత్యమే కాదు, ఇది అనిత్యం. ఇది మన కళ్ళతోటి చూడబడుతున్న ప్రపంచం అంతా కూడా. అందుచేత ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు చేసే పని నిన్ను బాగు చేయాలి. అంటే ఆధ్యాత్మికంగా కొంతమంది నిష్కామ కర్మ చేసి కర్మను యోగంగా చేసి ఆధ్యాత్మికంగా శిఖరాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు. కర్మను యోగంగా చేసి, కర్మని వర్షిప్ కింద చేసి ఆధ్యాత్మిక శిఖరాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు. అంచేది నువ్వు కామ్యకర్మను తగ్గించుకో, కామ్యకర్మను తగ్గించుకో. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, నువ్వు కర్మ చేస్తే ఫలితం రాదని కాదు, కర్మఫలాన్ని ఆశించుకో. ఆశించకపోయినా నీకు వచ్చేది ఏదో నీకు వస్తుంది. భగవంతుడు నీ జీవితంలో ఏది కేటాయించాడో అది వస్తుంది, ఆశించకపోయినా. అయినా పడి ఆశించకో. కర్మఫలాన్ని ఆశించొద్దు అంటున్నాను, కానీ బద్ధకస్తుల కింద ఉండకుండా. మనకు సాయంత్రం ఉంది కదా, తిండికి తయారు పనికి పడారు. తిండికి తయారవుతాం, పనికి పని వస్తే పడారవుతాం. కొన్ని దున్నపోతులు, దీనికి ఒక సామెత ఉంది, కొన్ని దున్నపోతులు ఏం చేస్తారంట, పని చెబుతారంటే దోళ్ళ కలిసిపోతారు, తిండి పెడుతున్నారంటే పెద్ద 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 దోళ్ళతో కలిసిపోతాయి, లేకపోతే పని చెప్పరు. ఆ దున్నపోతులు ఏం చేస్తాయంటే, అంటే వీళ్ళకి పని చెబుతారు, మనకి పని చెబుతారు అనేప్పటికీ లేకదోళ్ళలో కలిసిపోతాయంట. తిండి పెడుతున్నారు, మేత పెడుతున్నారు, తవుడు చిట్టు రోలు పెడుతున్నారంటే మళ్ళీ లేకదోళ్ళలోంచి వచ్చి పెద్ద పెద్ద జంతువుల్లో కలిసిపోతాయంట. అంటే తిండికి ఏమో పెద్ద జంతువుల్లో కలిసి ఉంటే, పని వచ్చేవాడు లేకదోళ్ళతో కలిసి ఉంటాయి. మనుషుల్లో కూడా చాలా మంది అలా ఉంటారు, మనుషుల్లో కూడా ఆ ప్రవర్తన చాలా మంది దగ్గర ఉంటుంది, మన మనుషుల్లో కూడా. అంచేది మనల్ని కొంతమంది ఏమంటారంటే ద్విపాద పశువులు అని. అంటే పశువుకి నాలుగు కళ్ళు ఉంటాయి, మనకి ద్విపాద పశువులు అని మనల్ని అంటారు. కృష్ణుడిని చాలా మంది, మనకు గోపికలు కృష్ణుడి చుట్టూ డ్యాన్స్ చేస్తారు. అది కానీ ఒక ఋషికి, ఒక యోగికి, ఒక ఇంద్రియాలు జయించిన వాడికి, వాడికే కామం తోటి పని లేదు. భగవంతుడికి కామం ఏంటండి? కృష్ణుని అందరినీ కామం ఎక్కువ అడిగానే సృష్టిస్తారు తెలియకండి, అలా కాదు. ఇప్పుడు పురుషుల దేహాలు ఇక్కడ చాలా కూర్చున్నాయి, వాళ్ళు కూడా స్త్రీలతో సమానం అండి. పురుషులు ఇక్కడ కూర్చున్నారు కదా మీటింగ్లో, వాళ్ళు పురుషులు కాదు స్త్రీలు అండి. అంటే దేహబుద్ధి ఉన్నవాడు పురుషుడు ఒక్కడే భగవంతుడు. పురుషుడంటే భగవంతుడు అక్కడే. పురుషుడైనా దేహాభిమానం ఉన్నవాడు ప్రతివాడు స్త్రీ అండి. దేహము నేననే తలంపు ఉన్నవాడు మగవాడు కదా, ఆడరాని కింద లెక్కను. అక్కడ గోపికలు అంటే ఎవడు అంటే దేహబుద్ధి ఉన్నవాడు. వాళ్ళు పురుషులు అవ్వచ్చు, వాడు మధ్యన పెట్టి డ్యాన్స్ చేయటం ఎందుకంటే చుట్టూరు వీళ్ళు ఆ డ్యాన్స్ కాదండి, అది అదొక సాధన. ఎందుకండి? పరమాత్ముడు ఐక్యం ఉంటాను. అదే డ్యాన్సులు కాదండి, పరమాత్మను ఐక్యం అవడానికి ఆ గోపికలు అంటే ఎవరో స్త్రీలండి. అంటే దేహబుద్ధిని వాళ్ళు అందరు మనం స్త్రీలేనండి, దేహబుద్ధిని వాళ్ళు అందరూ స్త్రీ అండి. ఓ చిన్న విచిత్రమైన సంఘటన నేను చెప్తాను, నిజంగా జరిగిందని. మీరాబాయి బృందావన వెళ్ళిందండి, మీరాబాయి బృందావన వెళ్ళిందండి, జరిగిన సంఘటనే చెబుతున్నాను. వెళ్తే అక్కడ స్వామివారు ఉండేవారు, ఆ బృందావనలో కొంచెం గౌరవం సంపాదించాడు. అయితే నేనే ఏంటంటే స్త్రీలను ఎవరినో చూడరు, స్త్రీలను చూడరు. సరే స్త్రీ చేతితో వండింది తినరండి, పురుషులే వండాలండి. పురుషులే వండాలి కానీ స్త్రీలు చేతితో ఆ స్త్రీలను చూడరండి, స్త్రీలు చేసే వంట కూడా తినరండి. వాడు ఏదో అలాగ నియమంగా ఉంటారండి అని ఆయన బృందావనంలో పెద్ద గౌరవం ఉండాలి. ఒకసారి మీరాబాయి బృందావనం వెళ్ళిందండి, మీరాబాయి బృందావనం వెళ్ళాను. మీ స్వామివారి గురించి అందరూ చెప్పుకుంటున్నారు, నేను కూడా చూసి వెళ్తాను, చూసి వెళ్తాను. కౌరవించారండి, మరి ఎందుకు చెప్పారు? నేను స్త్రీలకు కనిపించను కదా, స్త్రీలను నేను చూడను. మరి మీరాబాయి మీద నాకు గౌరవం ఉన్నా స్త్రీ పేరు చెబితే నేను ఆవిడ ముఖం చూడడం అని స్వాములారు మళ్ళీ మీరాబాయి అవలంబించాడు. మీరాబాయి ఆ వచ్చిన మనిషితోటి మళ్ళీ లోపలికి ఏం కనిపించిందంటే, నేను వీడు పురుషుడు అనుకోవటం లేదు, నేను ఎవరినైతే చూడాలనుకుంటున్నానో వాడు పురుషుడు అనుకోవటం లేదు, వాడు స్త్రీయా నేను స్త్రీనే, పురుషుడు ఒక్కడే ఉంటాడు పరమాత్మ, కృష్ణుడు ఒక్కడే పురుషుడు, పరమాత్మ ఒక్కడే పురుషుడు, మరి నీ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడని అడిగింది. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పురుషుడు? పరమాత్మ పరమాత్మ ఒక్కడే పురుషుడు, అదే పురుష సూక్తంలో చెప్తారు వేదంలో, పరమాత్మ ఒక్కడే పురుషుడు, కృష్ణుడు ఒక్కడే పురుషుడు, నీ పురుషుడు ఎవడో అంటే వాడికి దేహాభిమానం పోలేదు కదా. ఇంకా వాడికి దేహాభిమానం పోనవాడు ప్రతివాడు స్త్రీయే, దేహబుద్ధి పోలేదు కాబట్టి మీ మీ స్వాములవారు ఆడదామని లెక్కాడు మగోడు కాదని నేను చెప్పానని చెప్పండి. అది పురుషుడు ఎవడంటారు? పురుషుడు ఒక్కడే, ఎంతమంది పురుషుడు అంటారు? చైతన్యం ఒక్కడే పురుషుడు, ఆత్మ ఒక్కడే పురుషుడు, అంతేకాని ఎంతమంది పురుషుడు అక్కడ పురుషుడు ఒక్కడే, వాడే పురుషోత్తముడు. పురుషోత్తం ప్రాప్తి యోగం అని భగవద్గీతలో 15వ అధ్యాయం. అంటే పురుషుడంటే చైతన్యం, పురుషుడంటే ఆత్మ, పురుషుడంటే బ్రహ్మము. ఏంటి పురుషుడంటే? పురుషుడంటే అమృతత్వం, వాడే పురుషుడు. మరి ఈ పురుషుడు వీడెక్కడి నుంచి వచ్చాడు మీ పురుషుడు అంటే, మీ గురువుగారు పురుషుడు అంటాడు కదా, వీడెక్కడి నుంచి వచ్చాడు? వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పారు ఆవిడ. ఆడి మీరాబాయి మహాజ్ఞాని, మీరాబాయి కౌరంగజేబుడికి ఆడికి అజ్ఞానం పడతెలిపాడు. స్త్రీ పురుష భేదం, స్త్రీ పురుష భేదాన్ని ఆడు అతిక్రమించాలి, స్త్రీ పురుష భేదాన్ని వాడు దాటాలి. అంతేకాని వాడు వీడి బృందావనంలో ఇంతకాలం నుండి స్త్రీ పురుష భేదమే దాటలేదు వాడికి, అది స్త్రీ వీడి పురుషుడు అని తెలుస్తాను కదా, అంటే దాన్ని బట్టి లింగ భేదం తెలుస్తుంది, వాడు పురుషుడు ఎలా వచ్చాడు అనేటువంటి వాడు కళ్ళు తెరిచాడు. ఇలా ఎవరు సమాధానం చెప్పలేదు వాడికి, బయటకు వచ్చి మీరాబాయికి నమస్కరించాడు. వీడు ఈవిడ వెళ్ళలేదు లోపలికి, ఆడు వచ్చి బయటకు వచ్చి మీరాబాయిని చూశాడు. అంటే భగవంతుడే మీరాబాయిని వాడి దగ్గరికి పంపాడు. ఇది స్త్రీ, ఇది పురుషుడు, అది తేడా తెలుస్తుంటే వాడికి ట్రూత్ ఈజ్ సక్సెస్, ట్రూత్ ఈజ్ సక్సెస్. అది ఇమ్మోర్టల్ స్టేట్ కూడా సక్సెస్. ఈ సెక్స్ ఎక్కడుంది? స్త్రీని చేసే దేహంలో ఉంది. సెక్స్ అనేది ఎక్కడుంది? దేహంలో ఉంది. దేహాన్ని అతిక్రమించినప్పుడు సెక్స్ ఎక్కడా లేదు, ట్రూత్లో ఎక్కడ సెక్స్ లేదు. అందుకే బైబిల్ ఏమంటాడంటే, యు మస్ట్ నో ద ట్రూత్, యు మస్ట్ నో ద ట్రూత్, అద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ. అక్కడ సెక్స్ ఏముంది ట్రూత్లోని? ట్రూత్లో ఏం లేదు. ట్రూత్లో అది బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్ అండ్ గాడ్లెస్ ఆల్సో. అది ద్వితీయం లేదు, ట్రూత్లో ద్వితీయం లేదు. నువ్వు అక్కడ మేలుకోలేవు. ఆ ట్రూత్ నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు ఫ్రీడమ్ లేదు, నీకు శాల్యుయేషన్ లేదు, రీబర్త్ నుంచి నీకు విడుదల లేదు, నువ్వు చేసిన కర్మలోంచి విడుదల లేదు. ఆ ట్రూత్ నువ్వు రియలైజ్ చేసే వరకు నువ్వు చేసింది అనుభవించవలసిందే. చేసింది నీ చెయ్యి, నువ్వు చెయ్యింది నీ వెంట నీ కూడా రాదు, చేసింది మనకి నేను వెంటాడుతుంది దాని సమాధానం చెప్పే వరకు. అక్కడే పని అక్కర్లేదు. మనకి ఏదైనా చెడుతనం వచ్చింది అనుకోండి, దానికి కూడా మనం రిప్లై చెప్పాలి. మనకి ఏదైనా చెడుతనం వచ్చింది అనుకోండి, దానికి కూడా ఈశ్వరుడు సమాధానం చెప్పాలి. నాకు చెడుతనం వచ్చినప్పుడు మీకు తెలియదు కదా అని మీరు అడుగుంటే అంతర్యామకు తెలుస్తుంది. భగవంతుడు ఎవడు? అంతర్యామ. మనకి ఒక మంచితనం 5 నిమిషాల తర్వాత వస్తుంది అనుకోండి, ఇప్పుడు లేదు మనకి, ఒక 5 నిమిషాల తర్వాత మంచితనం వస్తుంది. వీడికి మనకి వాసన మనకి తలంపు కింద మారే వరకు అది ఉందని మనకు తెలియదు, నిజంగా తెలియదు. మనలో ఉన్న వాసన అది తలంపు కింద మారే వరకు అలా మనలో ఉన్నట్టు కూడా మనకు తెలియదు. మనకు వాసన మనలో ఉన్న వాసన తలంపు కింద మారిపోయిన అక్కడ ఏముందో భగవంతుడు తెలుస్తాం. యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు, ఇంకా 2 రోజుల్లో వాడిని సిలువేస్తాను కదా, ఆ 12 మంది భక్తుల్లో యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు అని పిచ్చకాకలేస్తున్నాడు యేసు దగ్గరే. యేసు దేవుని కుమారుడు, యేసుని దేవుని కుమారుడు అని. అయితే ఇందులో ప్రమాదం ఏంటంటే అప్పుడు సిన్సియర్గానే కేకలు పెడుతున్నాడు, అందుగా మోసం లేదు. అది నన్నే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెబుతున్నాడు. ఆయన దగ్గరికి పిలిచాడు, వాడు దేవుడు అంటే వాడి దగ్గరికి పిలిచాడు. వాడి దగ్గరికి పిలిచి ఏమన్నాడంటే, నువ్వు నన్ను దేవుని కుమారుడు అని చెబుతున్నావు, నీకు డబ్బు వాసన ఉంది లోపల. ఏమని చెప్పాడు? నీకు డబ్బు వాసన లోపల ఉంది. ఒక రెండు రోజుల్లో 300,000 కాదు, 30,00,000 కాదు, 30 రూపాయలు అంటానికి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడే పట్టిస్తా ఉన్నాడు. వాడు అనుకుంటున్నాడు నాకేం వాసనం లేదని. ఎవడో ఆ కేకలు పెట్టేవాడు, కానీ వాడికి డబ్బు వాసన ఉందని అది తెలియదని పాపం, కానీ ఉంది. కానీ డబ్బు చూసేటప్పటికా వాసన వచ్చిందండి వాడికి. 2 రోజుల్లో 30 రూపాయలు బ్రైబ్కి నువ్వు నన్ను ఎక్కడున్నావో నువ్వు నన్ను పట్టిస్తూ ఉంటావు, అలా 2 రోజుల్లోనే యేసు ఫలానా చోట ఉన్నాడు, మీరు వెళ్ళి వెతకండి అక్కడ దొరుకుతాడని చెప్పింది వీడే. ఎవడండి? యేసు దేవుని కుమారుడు అని చెప్పింది. అంటే అప్పుడు ఆ దేవుని కుమారుడు అని చెప్పిన మాట నిజమే. వాళ్ళు డబ్బు కాంక్ష ఉంది ఎవడికి, వాళ్ళు వాడికి ఆ కాంక్ష నాకు తెలియదు. దేవుడు అంతర్యామగా ఉంటాడు కాబట్టి వాడికి తెలుస్తుంది. లేదా కృష్ణుడు చాలా చోట్ల ఏం చెప్పాడంటే ప్రకృతి విరుద్ధమైన పనులు చేయకండి. ఇప్పుడు కొంతమంది మహిమను చూసి ఆశ్చర్యపోతారు, ఎప్పుడు అవసరం. అంతేగాని అలా మహిమను రోజు జరగాలని మీరు అనుకుంటే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు కష్టపడండి, పని చేసుకోండి. అంతేగాని ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించాలని మీరు అనుకోవద్దు. నేచర్కి విరుద్ధంగా ప్రవర్తించాలని మీరు అనుకోవద్దు. నేచర్కి విరుద్ధంగా ప్రవర్తిస్తే అనే ఇబ్బందులు ఉన్నాయి. అయితే మన మహిమలేమో కో జరిగితే లైఫ్లో మరియు జీవితంలో మహిమలేమో జరిగితే జరగవచ్చు. ఆయన మహిమలో మనం కోరుకోకూడదు, అది నేచర్ కాదు. మనం నేచర్కి అనుగుణంగానే జీవించడం నేర్చుకోవాలి, నేచర్కి అనుగుణంగా జీవించడం. బైబిల్లో కథలు చాలా విచిత్రంగా ఉంటుంది. బైబిల్లో అక్కడ కథ, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు అంటే, కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందరికీ వాడు ఇవ్వలేడు కదా. ఎవరికో ఒకటి కళ్ళు ఇచ్చిన మాట నిజం యేసు. ఈ బైబిల్లో వస్తుంది కథ, చాలా విచిత్రంగా ఉంటుంది ఈ కథ. మరి వాడికి వాడి మీద అనుగ్రహం ఎందుకు వచ్చిందో, ఆయన 2 నేత్రాలు ఇచ్చాడు. 2 నేత్రాలు ఇచ్చాక లోకం కనపడటం ప్రారంభించింది. తర్వాత మనకు ఇన్నోసెంట్గా బతకూడదు మనం. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అమాయకులని, తెలివి తక్కువ వాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని మంచివాళ్ళు అంటున్నారు. మంచివాళ్ళు ఎవరంటే, ఇప్పుడు మంచివాళ్ళు ఎవరు? మంచితనం అంటే ఏంటి? జ్ఞానానికి దారి చూపించేది మంచితనం. ఇప్పుడు అందరినీ ఇదొక పేరు వచ్చింది, వాడు అమాయకుడు అనుకోండి, వాడు అసమర్థుడు అనుకోండి, ఆ ఇంటికి పనికిరాడు, సమాజానికి పనికిరాడు అనుకో, ఆడికి మంచివాడు అని పేరు అంటున్నారు. ఆడు మంచివాడు ఎలా అవుతాడు అంటే అసమర్థుడు. ప్రతి అసమర్థుడు మంచివాడే. ఇప్పుడు ఈ మధ్యన మంచివాళ్ళు అంటున్నారు ఎవరైనా, చేతకాన వాళ్ళు అందరూ మంచివాళ్ళు. వాళ్ళు చేతకాన వాళ్ళని మనం అనుకోవటం మానేసి మంచివాళ్ళు అంటే వాళ్ళు ఇంకా పాడైపోతున్నారండి. వాళ్ళు పాడైపోవడం మనమే కారణం అవుతుంది. విషయం తెలుసుండాలి. అందులో ఆ నెట్లో వల్లో మా మాయలో మనం పడకూడదు. అది విషయం తెలుసుండాలి. అందుకని ఎరుగుతోటే ఉండాలి మనం, ఏది మంచి ఏది చెడ్డో ఎరుగుతోటే ఉండాలి. యేసుక్రీస్తు వాడి కథ మీరు విచిత్రంగా ఉంటుంది. వేరే వాడు కళ్ళు ఇచ్చాడు. తర్వాత 5-6 సంవత్సరాలకు మన వాడు కనిపించాడు యేసు. పర్యటన చేసేవాడు కదా యేసు, పర్యటన చేసినప్పుడు కనిపించాడు. శుభ్రంగా పాడైపోయి ఉన్నాడు, శుభ్రంగా పాడైపోయాడు. ఎన్ని రకాలుగా పాడవాలంటే అన్ని రకాలుగా పాడైపోయాడు. కళ్ళు ఇచ్చినవాడు, ఏంటనే నువ్వు బాగుపడతావు, నేను నేత్రాలు ఇచ్చాను, ఇలాగే భ్రష్టుడు అయిపోయావు, నువ్వు శుభ్రంగా పాడైపోయావు, శరీరం శుష్కించిపోయింది, ఏంటిరా పతనం అయిపోయి ఉంటామని యేసు అడిగాడు. నేను పాడైపోవడానికి కారణం, నేను పతనం అయిపోవడానికి కారణం, నేను భ్రష్టుని అవడానికి కారణం మీరే అన్నాడు. ఎవడో ఇవే కారణం నేను పాడైపోవడం. ఎవరు యేసు ఇదేంటి అంటే, నేను కళ్ళు లేనప్పుడు సుఖంగా ఉండేవాడిని, కళ్ళు లేనప్పుడు శాంతిగా ఉండేవాడిని. లోకం కనపడేది కదా అంతే, మిగతా ఇబ్బందులు ఏమీ లేదు. లోకం కనిపించిన తర్వాత భోగాలు కనిపించి లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, లోకం ఎప్పుడైతే కనిపిస్తాను ఈ ఆకర్షణకు లోనైపోయాను, అన్ని భోగాలకు అలవాటు పడిపోయాను, ఎందుకు కళ్ళు కనపడటం వల్ల అంతకుముందు భోగాలంటే ఏంటో వాసన అంటే నాకు తెలియదు, కళ్ళు లేనప్పుడు కళ్ళు వచ్చాక ఇది భోగం ఇది వాసన ఇదేమో ఇది అటువంటిది అది అటువంటిది సర్దాలు ఏదో అన్ని తెలిసిపోయినాయి నాకు. నేను ఎప్పుడైతే అందులో బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే పడ్డానో కళ్ళు వచ్చాక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కానీ కళ్ళు రాకముందు నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నేను బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చిన మాట లేదో, నేను పాడైపోయిన మాట లేదో, నేను పాడైపోవడానికి నువ్వే కారణము అని నడిచేవారు. ఇచ్చే ప్రకృతి విరుద్ధమైన పనులు ఏంటిది, ఈ ప్రకృతి విరుద్ధమైన పనులు ఎలాగ ఉంటాయి. ఒకసారి నారదుడు కృష్ణుడు నడిచేడుతున్నారు, నారదుడు కృష్ణుడు నడిచేడుతున్నారు, ఏ కృష్ణ ఏంటి నీ మాయని ఎవరో జయించలేరని చెప్పుకుంటారు, నీ మాయ ఎలా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఎందుకులే ఆ సబ్జెక్ట్, ఎందుకు మనం ఏదో పని మీద వెళ్తాము, పని చూసుకొచ్చేస్తాము, మనం ఏదో పని మీద వెళుతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ దుకాణం పెట్టామండి మాయ ఎలా ఉంటుంది ఏంటంటే ఈ దుకాణం పెట్టామని నారదుడు అడిగాడు. ఎవరిని అడిగాడు, కృష్ణుని అడిగాడు. మాయ ఎలా ఉంటే మరి నోటితో చెప్తే నీకు తెలుస్తుందా అన్నాడు కృష్ణుడు. అన్నాడు, నేను నోటితో చెప్తే నీకు అర్థమవుతుంది అన్నాడు. కొంత దూరం నడిచాడు, ఇది నిశ్చిస్తున్నాడు. ఆ వెళ్ళి పని ఏ పని మీద వెళ్తున్నాడు, ఆ పని మరిపి మాయ ఎలా ఉంటుంది, కృష్ణ మాయ ఎవడో జయించలేడని చెప్పుకుంటారు, ఆ మాయ ఎలా ఉంటుందో చెప్పవే అంటున్నాడు. నడుస్తున్నాడు, ఇది చెప్పేయడం మంచిది ఆతృతి పడుతున్నాడు. నాడదా నాకు దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు తెచ్చి పెట్టాను. నాడదా నాకు దాహం వేస్తుంది, నువ్వు ఎక్కడో చోటుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చి పెట్టాను. ఎవరిని, నాడదండి. ఇప్పుడు వెళ్ళాడు మంచిది, పాపం భగవంతుని దాహం ఏంటండి, భగవంతుని దాహం వేస్తానని వెళ్ళాడండి. అది నిజమనుకుని కృష్ణుడు చెప్పిన మాట నిజమని వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళి మీరు గ్లాస్తో మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. ఎవరు, కృష్ణుడు. అదే నారదుడు అడిగాడు, ఒక బాగా అందమైన అమ్మాయి, బాగా అందమైన అమ్మాయిని షేక్స్పియర్ ఏమంటాడంటే ఏమైనా వాక్స్ అంది ఎక్కడ, బ్యూటీ వాక్స్ అంది ఎక్కడ, బాగా అందమైన అందమైన అందాయి. ఆ ఇంట్లో వాళ్ళకి ఈ అమ్మాయి కనపడింది, బాగా అందమైన అమ్మాయి మంచిని ఇచ్చింది ఎవరికి, నాడు. ఈ మంచిని సంగతి మర్చిపోయి అమ్మాయిని మోహించడం మొదలెట్టాడు. ఏంటి కృష్ణుడు మనల్ని మంచిని తెమ్మన్నాడు అని మోహంలో పడి పని వదిలేశాడు. మనం చేసే పనులు కూడా అలాగ ఉంటాయి. అసలు ఇది ఎన్ని పని ఏంటి, ఇప్పుడు మన పిల్లలు చూడండి, కొట్టులోకి వెళ్ళి కొబ్బరి నుండి తెమ్మంటే మధ్యలో ఏ డ్యాన్స్ చేసి డ్యాన్స్ నాటకం చూస్తే మనం కొబ్బరి నుంచి తెమ్మని సంగతి మర్చిపోయి ఆ డ్యాన్స్ దగ్గర కూర్చుంటాం. మన ఇంట్లో కొబ్బరి నుంచి తెమ్మన్నారని సంగతి మర్చిపోతారు. అది అంటే డ్యాన్స్ చేస్తున్నారు కదా, అది సంఘటన మర్చిపోయి డ్యాన్స్ దగ్గర కూర్చోండి, కొబ్బరి నుండి ఏం లేదు అక్కడ. అలా మన పిల్లలు చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. ఏమన్నా నారదుడు ఏం చేశాడంటే కృష్ణుడు రాఘవేస్తాన సంగతి మర్చిపోయాడు, ఈ అమ్మాయి తెచ్చి నీళ్లు పుచ్చుకోవడం మర్చిపోయాడు, ఈ అమ్మాయి చూడు ఈ అమ్మాయి మోహంలో పడ్డాడు, మోహంలో పడి దాంతో సంసారం చేయటం మొదలెట్టాడు. దాంతో సంసారం చేయటం మొదలుపెట్టాడు. సంసారం మొదలు చేయటం మొదలెడితే చివరికాడు ఏమేం చేయడం, ఒక అరగంటలో వాడు ఈ మోహించడం, సంతానం కలగటం, మళ్ళీ ఆళ్ళ మీద మమకారం కలగటం, మళ్ళీ వాళ్ళ కోసం కృష్ణుడు లేడు ఇంకా మంచినీళ్ళు లేవు, మర్చిపోయాడు. అసలు కృష్ణుడు మంచినీళ్ళు చెమ్మన్నాడని సంగతి కూడా మర్చిపోయాడు. మోహం అంత బలీయమైంది, మోహం అంత బలీయమైంది. చివరికి ఆడతారు పడితే కృష్ణుడు ఏదో ఒక వేషంలో వచ్చారా పొడిచాడు. ఎవరి నాడదండి అంటే మాయలో తీసేశాడు, మాయలో తీసేసి నేను ఇలా కొట్టివాడిని ఇలా పొడిచి మాడదనే ఇలా పొడిచి ఏంటో నాకు మంచినీళ్ళే ఏమి లేవంటే నీ మా ఇంటి కూడా అర్థమైంది చూసి అన్నాడు. ఇదంతా అరగంటనే చూపించి చూశాడు. మనకు కూడా స్వప్నం వచ్చినప్పుడు చూడండి, స్వప్నం వచ్చినప్పుడు మనకు 3 గంటలు 4 గంటలు స్వప్నం ఉందని అనిపిస్తుంది, కొట్టినది 10 నిమిషాలు అయిపోతుంది. మన జాగ్రత్త అవస్థలో ఒకసారి దీర్ఘ స్వప్నాలు వస్తాయి, దీర్ఘ స్వప్నం కూడా ఆ టైంలో ఏది స్వప్న టైంలో 10 నిమిషాల్లో కళ అయిపోతుంది. కానీ మనకి వేకింగ్ స్టేట్ లోకి వచ్చాక ఆ స్వప్నం చాలా కాలం ఉందేమో చాలాసేపు ఉంది స్వప్నం అని మనం అనుకుంటాం. ఈ టైం వేరు, ఆ టైం వేరు. అది 10 నిమిషాలు అయిపోతుంది. ఆ 10 నిమిషాలు అయింది 2 గంటల స్వప్నం ఉండదు. అలాగే వడితే అప్పుడు నారద ఏం మంచినీళ్ళు అయ్యి మంచినీళ్ళు అయ్యి అలా మంచినీళ్ళు చెమ్మన్నాడని సంగతి కూడా మర్చిపోయాడు కదా. ఇప్పుడు నీ మాయ అర్థమైంది, ఇంకా చెప్పక్కర్లేదు. ఇప్పుడు నీ మాయను చూశాను, ఇప్పుడు నా మాయను ఎవడో జయించలేడని నువ్వు చాలాసార్లు అన్నావు. నా మాయను ఎవడో జయించి నా పాదాలను ఆశ్రయించిన వాడు నా దయ వల్ల. అయితే భగవంతుని దయ ఉంటే చేలలో చిన్న చిన్న భోజనం ఉంటాయి. ఇప్పుడు మనం పొలం వెళితే అక్కడ చిన్న చిన్న భోజనం ఉంటాయి. ఎవడైతే భగవంతుని అనుగ్రహం పొందాడో, ఎవడైతే భగవంతుని యొక్క దయకి పాత్రుడయ్యాడో వాడు చేలు మధ్యలో ఉన్న చిన్న భోజనం ఎలా దాటగలడు, మాయను కూడా అలా దాటగలడు. ఎవరు దైవానుగ్రహం కనుకుంటే వాడికి అంటే మన తెలివితేటలు వాళ్ళు దాటడం. అప్పుడు నారదుడు అన్నాడు, నీ మాయ ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది, నీ మాయను ఎవడో జయించలేడు అని చెప్పాడు. ఇంచేత వాడు ఒక ఇవన్నీ వాడికి పనులన్నీ అరగంటలు అయిపోయినాయి. మంచినీళ్ళు ఏమిలే పెడితే ఎవరికే అలా కృష్ణుడి వల్ల మంచినీళ్ళు తమ్ముడడం సంగతి కూడా మర్చిపోయాడు. అది మాయ. మరి మంచినీళ్ళు కోసం వెళ్ళి సంసారంలో పడ్డాడు, అది మాయ. ఇది ఇది నారదుడు కృష్ణుడు సంవాదంలోకి వస్తుంది. యోగయుక్తో అంటే కర్మను యోగంగా చెయ్యి. నువ్వేం చేయాలి, ఎలా చేయాలి, కర్మని యోగంగా చేయాలి, చేసి మర్చిపోవాలి. అంటే పరిగెట్టు చాలా మంచిది. ఇప్పుడు గత జన్మలో మనకు మర్చిపోయేలాగా భగవంతుడు ఒక రీచ్ ఇచ్చాడు, ఒక వరం ఇచ్చాడు కాబట్టి సుఖంగా ఉన్నాం. మనం శాంతిగా ఉండడానికి కారణం ఏంటంటే గత జన్మలు కనుక గుర్తొస్తా అంటే శాంతిగా ఉండడం, అది పరగట్ట అయింది కాబట్టి ఇప్పుడు మనం శాంతిగా ఉండగలుగుతున్నాం. అంచేది ఇక్కడ నువ్వు కర్మని యోగంగా చెయ్యి. ఎలా చేస్తావు, కర్మని యోగంగా చెయ్యి అంటే ఏంటి, కర్మ చేస్తూ ఉండాలి, దాని ఫలితం నేను అంటకూడదు, దాని ఫలితం నేను అంటకూడదు. భగవంతుడు చోటు చెబుతాడు, నువ్వు కర్మఫలం మీద కాంక్ష లేకుండా చేస్తే అది నాకే వస్తుందని అని నాకే ఆఫర్ చేస్తుంది. కర్మ ఫలితం మీద నీ కాంక్ష లేకుండా కర్మ చేస్తే నువ్వు దానికి నాకే ఆఫర్ చేసినట్టు, నన్ను పూజించినట్టే, నన్ను జపించినట్టే, అది నాకే నువ్వు కర్మఫలాన్ని ఆఫర్ చేస్తావంటే కర్మఫలాన్ని కనుక ఇప్పుడు మన పుష్పం దేవుడి దగ్గర ఎలా పెడతాము, కర్మ చేసి దాని ఫలితాన్ని దేవుడికి ఆఫర్ చేస్తే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. అంటే కర్మను కూడా చెయ్యొచ్చు, యోగంగా చెయ్యాలి. ఏంటది యోగంగా చెయ్యాలి. తర్వాత ఏకబుద్ధితోటి చెయ్యాలి. ఏకాత్మ ఏంటది యోగాత్మ, ఇప్పుడు ఎలా అంటే కృష్ణుడు చెప్పేది ఇక్కడ మన కుడి చేతిలో ఏదో ఉంటుంది, ఎడం చేతికి ఇస్తాం. కుడి చేతిలోని వస్తువు ఎడం చేతిలో పెడితే ఎవరికో దానం చేసామనుకో, మనం మనకే ఇచ్చుకున్నాం అనుకుంటాం. కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతిలో పెడితే ఎవరికైనా దానం చేసామనుకో. అలాగా నేను ఏదైనా పండు మీకు ఇచ్చినా, మీరు ఏదైనా పండు నా చేతికి ఇచ్చినా ఏకబుద్ధితోటి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మన శరీరానికి హాస్పిటల్ తీసుకెళ్తాం, తీసుకెళ్తే మనం ఎవరికి ఉపకారం చేసామనుకో, ఇంకో శరీరాన్ని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళకి చాలా సేవ చేసి వచ్చామంటే అక్కడ ప్రమాదంలో పడతాం. మీకు పుణ్యం రావచ్చు కానీ భేదబుద్ధి నశించదు, లోపల అజ్ఞానం నశించదు. ఈ భేదబుద్ధి వల్లన్నీ వికారాలు వస్తాయి. అసలు వికారాలన్నీ భేదబుద్ధిలోంచి పడుతుంది. అవేద బుద్ధి వచ్చే వరకు మిమ్మల్ని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. నా దేహాన్ని నేను హాస్పిటల్ తీసుకెళ్తే నేను ఉపకారం చేశానని ఎవరికి అనుకోను, ఇంకో దేహాన్ని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళకి ఉపకారం చేశామంటాడు. మొత్తం చెడ్డంతా అందులో ఉంది. ఆ దేహాన్ని నీ ఆ దేహం నీదనే ఎంచుకనుకోకూడదు. ఆ దేహం కూడా నీదని అనుకుంటే నీకు ఈ భేద బుద్ధి కలగదు. కర్మను యోగంగా చేయటం అంటే ఆ దేహాన్ని కూడా నీ దేహం అనుకో. ఆ దేహం నీ దేహాన్ని నువ్వు ఏదైనా రోగ నివారణ చేసుకుంటే సేవ చేస్తున్నావు అనుకో కదా. అలాగే ఆ ఎలక వాళ్ళ దేహం కూడా నీ దేహం అనుకో చెయ్యి. అప్పుడు కర్మ నిన్ను బంధించదు, అప్పుడు కర్మ నీకు బంధించదు. ఆ ఉపాధి కూడా నీ ఉపాధి ఎలా నీదనుకుంటున్నావు ఆ ఉపాధిని కూడా నీదే అనుకో. అప్పుడు భేదబుద్ధి పోతుంది. ఏమిటది భేదబుద్ధి పోతుంది. అప్పుడు భేదబుద్ధి లేకుండా పని చేస్తే నువ్వు చేసినా చేయని వాడితో సమానం.
ఎవడు బుద్ధిమంతుడు? ఎవడు బుద్ధిమంతుడు? మీరు చనిపోయినప్పుడు పుణ్యాన్ని, ప్రతి జీవుడు పుణ్యాన్ని పాపాన్ని మోసుకెడతాడు. కానీ ఎవడ బుద్ధిమంతుడు అంటే పుణ్యాన్ని, మీరు చేసిన పుణ్యం మీరు చేసిన పాపాన్ని విడిచిపెట్టేసి లగేజ్ అంతా ఇక్కడ వదులుకొని లెఫ్ట్ లగేజ్ మోర్ కంఫర్ట్ని రైల్వే స్టేషన్లో రాస్తా ఉంటారు. రైల్వే స్టేషన్లో ఏమని రాస్తారంటే లెఫ్ట్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. అలాగే మీరు చనిపోయినప్పుడు మీ జీవుడు ప్రయాణం చేసే టైంకి వచ్చినప్పుడు లగేజ్ లేకుండా వెళ్ళిపోండి, అక్కడ సుఖంగా ఉండదు. ఈ లగేజ్ వేసుకెళ్తాను, ఈ లగేజ్ వేసుకెళ్తే పుణ్యలోకాలు పాపలోకాలు ఏదో ఒకటి వస్తుంది. అక్కడి నుంచి అక్కడ వెళ్ళి అక్కడ ఏదో మరి అది పాప ఫలితం అనిపించడం, పుణ్య ఫలితం అనిపించడం ఏదో వస్తుంది. అది బంధిస్తుంది, ఇది బంధిస్తుంది. అయితే బుద్ధిమంతుడి లక్షణం ఏంటంటే మీరు ఈ లోకంలో పుణ్యం చేసినా పాపం చేసినా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోండి. మీకు కూడా పట్టుకెళ్ళకండి. మీకు కూడా పట్టుకెళ్తే అనేక ఇబ్బందులు ఉన్నాయి. మీకు కూడా పట్టుకెళ్తే అనేక ఇబ్బంది అయితే ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా సాధన చేయండి. ఇక్కడ ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా మీరు చాలా పరిగెట్టు చాలా ముఖ్యం అండి. పరిగెట్టనేది మీరు ఎవరికైనా ఏదైనా మంచి చేస్తే పరిగెట్టనేది చాలా ముఖ్యం. మీకు ఎవరైనా అపకారం చేశారనుకో అది పరిగెట్టవచ్చు. పరగవి సాధ్యం అవుతుంది కానీ పరగట్టు కష్టం. అయితే మీకెవరైనా అపకారం చేస్తే పరగట్టే దానికి మందు. మీరు ఎవరికైనా ఉపకారం చేస్తే పరగట్టే దానికి మందులు అయ్యే మెడిసిన్ ప్రత్యేక బజార్లో దొరికినవి కాదు, మన ఆలోచన విధానంలో ఉండదు. అయితే పరగట్టు చాలా ముఖ్యం. ఇచ్చేదంటే వాడు కొట్టాడు, వీడు తిట్టాడు, వాడు అలా అన్నాడు, వీడు అలా అన్నాడు, ఇలా మరణం చేసుకుంటాడు అనుకోండి. ఇంటికాడ కూర్చుని మరణ ఆడు మామూలుగా ఆడు బుర్రంతా పాయిజన్ అయిపోతుంది. మీరు వాడు ఎలా తిట్టాడు, వీడు ఈ మాట అన్నాడు, వాడు ఏదో అన్నాడు, వీడేదో అన్నాడు, ఆ ఇతరులు అన్న మాటలు, ఇతరులు అంటే వాళ్ళు అహంకారమే కదా. ఆ ఇతరులు అన్న మాటలు మీరు బుధాన్ని వేసుకు తిరిగి ఇంటికాడ మీరు అది అస్తమానం తలపెట్టుకుంటుంటే ఆత్మచింతన వదిలేసి దైవచింతన వదిలేసి విషయ చింతనలో మొదలుపెడితే ఈ జన్మలోనే ఇప్పుడే మీ బ్రెయిన్ అంతా పాయిజన్ అయిపోతుంది. దాని స్లో పాయిజన్ అనుకోండి. మీరు మర్చిపోతే ఏం లేదు. ఎవడన్నా మీకు అపకారం చేసేవాళ్ళనుకోండి, మర్చిపోతే ఏం లేదు. కొంతమంది రాపాడించుకుంటారండి. రాపాడించుకోవడం విషపూరితం అవుతుంది, మెదడు విషపూరితం అవుతుంది. అలా లైఫ్ దాన్ని స్లో పాయిజన్ అంటారు. మరి స్లో ఎవరి గురించాలో మనకి చెడ్డ మాటలు చెప్పినా మనం వినకూడదు. దానివల్ల ప్రమాదం ఏంటంటే మన బ్రెయిన్ స్లోగా పాయిజన్ అయిపోతుంది. స్లోగా మంచి వినాలి కానీ చెడ్డ మాటలు వినకూడదు. దానివల్ల ఏమిటంటే స్లోగా పాయిజన్ అయిపోతుంది బ్రెయిన్. దానివల్ల ప్రమాదం అది. చాలా జాగ్రత్తగా ఉండాలి. బిహేవియర్లో కూడా ఇంప్రెషనల్ బిహేవియర్ ఉండాలి, ఇంటలెక్చువల్ బిహేవియర్ ఉండాలి. ఈ బిహేవియర్ పర్సనల్ బిహేవియర్ ఇప్పుడు ఇంప్రెషనల్గా ఉండాలి. అంటే వస్తువు కూడా ఇంప్రెషనల్, ఉన్న సత్వస్తువు కూడా అది ఇంప్రెషనల్, ఇండివిజువల్ కాదు అది, ఇంప్రెషనల్ అది. అయితే మనం ఇంప్రెషనల్గా జీవిస్తే ఇంప్రెషనల్ వస్తువు కూడా మనకు అందుతుంది. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి. మీరు కోరిక లేకుండా ఏ పని చేసినా మీకేమి రావటం లేదని మీరు అనుకుంటున్నారు, దాన్ని నేను తీసుకుంటాను. మీరు కోరిక లేకుండా ఏదో పని చేస్తే నాకే వస్తుందని మీరు అనుకుంటున్నారు, నేను స్వీకరిస్తాను. దాన్ని నేను స్వీకరిస్తాను. దానికి మీరు తపస్సు చేసినా లేదా ఇంకో మంచి పని చేసినా అది నేను స్వీకరిస్తున్నాను. మీరు చిన్న అన్నాన్ని కూడా నేనే జీర్ణింపు చేస్తున్నాను లోపల. ఇచ్చేదంటే మన అన్నం కొనుక్కోగలం కానీ ఆకలి కొనుక్కోలేము. ఆకలి ఉంటే అన్నం తినగలం కానీ ఆకలి లేకపోతే అన్నం తినలేము. యజ్ఞాలకి తపస్సులకి మీరు చేసే మంచి పనులు అన్నింటికి ఫలితాలు నాకే, నాకు అవన్నీ నాకు అందుతాయి అని భుజించేవాడు నేనే. సర్వలోక మహేశ్వరం నీకు కనిపిస్తున్న ఈ లోకాలకు కాదు, అన్ని లోకాలకి ప్రభువు నేనే పరమాత్మ. అవడీడు పరమ అన్ని లోకాలకి ఈశ్వరుడు నేనే పరమాత్మ అంట. అన్ని లోకాలకి మహేశ్వరుడు నేనే పరమేశ్వరు నియమించి వాడు నేనే ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మన జీవితాలు తెగిపోయిన గాలిపటాలు లేవు. తెగిపోయిన గాలిపటాలు కంట్రోల్ ఉండదు. ఎటుగా ఎటు గాలి ఇస్తే అటు వెళ్ళిపోతున్నాం. కానీ మన జీవితాలు అలా లేవు. ఏ రోజున ఏ గంటలో ఏ నిమిషంలో మనం ఎక్కడ ఉండాలో భగవంతుడు నియమిస్తాడు. అయితే వాడు కనపడడం వినపడ్డం. ఇప్పుడు సినిమాల్లో డైరెక్టర్ కనపడ్డు కదా, మనకి యాక్టర్స్ కనిపిస్తారు కానీ డైరెక్టర్ కనపడ్డు. అలాగని డైరెక్టర్లు ఏడుంటాము, డైరెక్టర్లు ఏడుంటాము, డైరెక్టర్లు అది సినిమా ఉంది. అయితే వాడి కాలు ఎలా చెప్పాలి, చెయ్యి ఎలా చెప్పాలని యాక్టర్స్ అది యాక్ట్ చేయించేవాడు డైరెక్టర్. పని అంతా డైరెక్టరే. ఓ సినిమా సక్సెస్ అయిందంటే డైరెక్టరే కారణం. అందుకని వెనకాల డైరెక్టర్ నేనే, సృష్టికంత డైరెక్టర్ ఆయన. నాకు తెలియకుండా ఈ సృష్టిలో ఏది జరగటానికి తీయలేదు అనుకుంటాను. ఇదంతా భగవంతుడికి తెలియకుండా జరిగిపోతుంది. మనకి భగవంతుడికి తెలియకుండా ఏది జరగటానికి సృష్టిలో ఏమి లేదు. అన్ని లోకాలకి ఈశ్వరుడు నేనే, అన్ని లోకాలకి ప్రభువు నేనే. సుహృదం సర్వభూతానా, శత్రువు మిత్రుడు అనే తేడా లేకుండా అన్ని అన్ని జీవకోటి యొక్క మొత్తం అన్ని భూతాల యొక్క క్షేమం కోరేవాడు. నేను అందరి యొక్క క్షేమం ఏదో కొంతమంది క్షేమం కాదు, అందరి క్షేమం కోరేవాడు. అందరి క్షేమం కోరేవాడిని వాళ్ళు శ్రేయస్సు కోరుతాను. మొత్తం జీవకోటికి అందరికీ కూడా నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. జీవకోటికి అందరికీ మిత్రుడు నేనే. సుగృహం సర్వభూతానం, జీవులందరికీ నేను స్నేహితుడిని. నేను ఎవరికి విరోధులు కాదు. మొత్తం జీవకోటికి అందరికీ కూడా నేను మిత్రుడే అంటాను. ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా భగవంతుడు శిక్షిస్తాడు అనుకోండి, మీ మంచి కోసం భగవంతుడు ఎప్పుడైనా శిక్షిస్తే మీ మంచి ఏంటంటే మీరు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి జీవితంలో. ఆ పాఠాలు నేర్చుకోవడం కోసం మిమ్మల్ని ఒకసారి పరిమిషన్ నేను పెడతాడు. మిమ్మల్ని జీవితంలో కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. మన పుస్తకాలు చదివి నేర్చుకోలేము, అది ప్రాక్టికల్గా మీకు అనుకూలంలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది. అంచేత కొన్ని ఒకసారి తలుపుసందులో పెట్టినట్టు పెడతాడు. తలుపుసందులో పెట్టి నలిపితే మీకు ఎంత శారీరక బాధ వస్తుందో ఒకసారి మీ మనసును అలా పిండుతాడు. అంటే మనం స్నానం చేసాక తుమ్మాలను ఎలా పిండుతామో భగవంతుడి కూడా మనలో కొన్ని దోషాలు పోవడానికి మనసును అలా పిండుతాడు. అలా అంటే కొన్ని దోషాలు పోవడానికి మన మీద అయిష్టం కాదు, అది మన మంచి కోసమే చేస్తున్నాడు. మనం దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తున్నాడు అని తెలిసిన వాడు ధన్యుడు. ఇలా అంటే అది ఆ గ్రహింపు మనకు రావాలి. సర్వభూ సుగృహం సర్వభూతానం అంటే అన్ని లోకాలకి ఈశ్వరుడు నేనే, అన్ని లోకాలకి ప్రభువు నేనే, జీవకోటికి అంతర్యామిగా ఉన్నవాడు నేనే, జీవకోటిని నడిపించేవాడు నేను, అన్నిటికీ నేనే కారణం. తర్వాత ఇలా ఎవడైతే భగవంతుడు అంటే ఏంటో యాజకీయుడిగా కనుక మీకు అర్థం వచ్చాయంటే మీకు అప్పుడు శాంతి కలుగుతుంది. అంటే ఈశ్వరుడు అంటే ఎవరు అనేటువంటి యాజకీయుడిగా కనుక మీకు అర్థమవుతుందంటే మీకు శాంతి కలుగుతుంది. మీకు ఎప్పుడన్నా పావర్టీ రావచ్చు, మీకు ఎప్పుడన్నా మీ జీవితంలో ఇప్పుడు దారిద్ర్యం కంటే అశాంతిని భరించడం కష్టం. జ్ఞాపకం పెట్టుకోండి, మనం దారిద్ర్యాన్ని భరించగలం కానీ అశాంతిని భరించడం ఏం చేద్దంటే మన స్వరూపంలో శాంతి ఉంది కానీ అశాంతి లేదు. మన స్వరూపంలో శాంతి ఉంది కానీ అక్కడ అశాంతి లేదు. మన స్వరూపాలకు విరుద్ధంగా అశాంతి ఉంది కాబట్టి దాన్ని భరించడం కష్టం అవుతుంది. పావర్టీని భరించగలం కానీ రెస్ట్లెస్ మైండ్ భరించలేదు. అంటే శాంతి లేకుండా త్యాగరాజు గారు అన్నారు, శాంతి లేని వాడికి అన్నడో సుఖం ఉండదు. వాడికి ధనం ఉన్నా బంగారం ఉన్నా ఏదన్నా శాంతి లేని వాడికి సుఖం ఉండదు. భగవద్గీతలో ఒక వాక్యం చెప్పాడు, ఇది చాలామంది అడుగుతూ ఉంటారు, మట్టిని బంగారాన్ని సమానంగా చూడమని, మట్టిని బంగారాన్ని సమానంగా చూడమని. అదేంటంటే మట్టిని బంగారాన్ని సమానంగా చూడటం ఎలా సాధ్యమవుతుందంటే మన గురించి చెప్పలేదండి, సాధకుల గురించి, ముముక్షువుడి గురించి. కేవలం నాకు భగవద్ అనుభవం కావాలి, అంతకంటే ఇంకోటి ఏమీ నాకు అవసరం లేదు. నాకు ఆత్మజ్ఞానం ఒకటే, బ్రహ్మజ్ఞానం ఒకటే కలగాలి, ఇంకోటి ఏమీ అక్కర్లేదని వాడికి మట్టి బంగారం ఒకలాగా కనపడాలి. ఒకలా కనపడే యోగ్యత ఆడికి రాకపోతే భగవత్ అనుకోడు రాదు. అంటే భగవంతుడు ఏం చూపి చెప్పాడు, ఆడు పెంచాడు కాదండి, మట్టి బంగారము సమానముగా మీకు కనపడాలి అని. అంటే ఎలా సాధ్యం మట్టిని బంగారం సమానంగా ఎలా చూస్తామని అడిగితే మన గురించి చెప్పలేదండి. వాడి భగవంతుడు భగవద్ అనుభవం తప్పించి ఇంకేం అక్కర్లేదు అన్నాడు. వాడిని వాడికి సమానంగానే కనిపిస్తుందండి, వాడికి సమానంగానే ఉపనిషత్తు ఉపనిషత్తులో కథ వస్తుందండి. భర్త ముందు వెళుతున్నాడండి, భార్య వెనకాల వెళుతున్నాడు, తపస్సు చేసుకోవడానికి వెళుతున్నారు. రోజు ఎక్కడో చూడండి, మరి గంటలు ధ్యానం చేసుకొస్తారు. భర్త ఎదురు వెళుతున్నాడండి, భార్య వెనకాల వస్తానండి. దారిలో వీళ్ళకి బంగారం కనపడింది, దారిలో వీళ్ళకి భార్య కొంచెం దూరంలో ఉందండి. ఈ భర్త ఏమనుకున్నాడంటే మళ్ళీ నా భార్య బంగారం కనిపిస్తుంది రోడ్డు పక్కన ఉంది, మళ్ళీ ఇది బంగారం మోహంలో పడుతుందేమని అక్కడ నెమ్మదిగా చేయని చిన్న గొయ్యి తీసింది. అక్కడ చిన్న గొయ్యి తీసేవాడు భార్యకి ఆడు బంగారం కనపడకుండా మట్టి వేసాడు పైన. ఆ బంగారాన్ని బంగారం కనపడకుండా ఎవరికండి, భార్యకి కనపడకుండా బంగారం పైన కొంచెం మట్టి పడేశాడు. ఇదంతా చూస్తానండి ఆవిడ ఎవరండి, బంగారం అంటే భార్య చూస్తానండి. చూసి దగ్గరికి వచ్చి అడిగిందంటే ఏంటి మట్టి కప్పేస్తున్నావాడు తను, మట్టి కప్పేస్తంటే అంటే నువ్వు చూసి భ్రాంతి పడతావేమో మట్టి కప్పేస్తున్నాను. అప్పుడు ఈ భార్య ఉందంటే నీకు యోగ్యత లేదు, నీకు అజ్ఞానం పోలేదు నీకు, అంటే బంగారానికి మట్టికి తేడా తెలుస్తుంది కదా, నీకు తేడా తెలుస్తుంది కాబట్టి దాన్ని మట్టితోటి కప్పుతున్నావు నువ్వు, నాకు బంగారానికి మట్టికి తేడా లేదు, నీ మీద నేనే అడ్వాన్స్ అంటాను, నీ మీద నేనే నేనేదో పనికిరాను దాన్ని నువ్వు అనుకుంటున్నావు, నేనేదో పనికిరాను దాన్ని నువ్వు అనుకుంటున్నావు. అంటే నీకేంటి, బంగారానికి మట్టికి తేడా కనిపిస్తుంది కాబట్టి దాన్ని మట్టితోటి కప్పుతున్నావు, ఏంటి నాకు నేనేదన్నా వ్యామోహన పడుతున్నాను. అంటే బంగారానికి మట్టికి తేడా కల్పిస్తాడు నువ్వు మోహంలో ఉన్నావు. బంగారానికి మటోక మహేశ్వరం అంటే ప్రభువు నేనండి, సూర్యం సర్వభూతానం అని అన్ని మొత్తం అందరికీ మిత్రులు నేనే. అంటే దేవుడు ఎలా చేశాడంటే మీరు అనుకుంటారు, మిమ్మల్ని ఏదో ఒక మీ బుద్ధిలో వంకరి తీసేయడానికి, మీ బుద్ధిలో ఎక్కడో మోహం తీసేయడానికి అలా చేస్తాడు. మన బుద్ధిలో వంకరలు ఉన్నాయనుకోండి, ఈ పుస్తకాలు కలిగి పోగొట్టుకోలేము, కొన్ని కొన్ని పరిస్థితుల్లో పెడతాడు మనం. ఆ బుద్ధిలో వంకరలు తీసేసాక పరిస్థితులు కూడా తీసేస్తాడు, అది కూడా మనం నేను కోసమే చేస్తాడు. కానీ మనకేదో అపకారం, వాడు మిత్రుడు అంటాడు కదా అన్ని లోకాలకి, అంత జీవకోటికి అందరూ నేను మిత్రుడిని, మీకేదో ప్రయోజనం చేకూర్చున్నానని మీకు చేస్తున్నాను, కానీ దేవుడు మీకు ఎలా అపకారం తీసాడు మీరు అనుకోవచ్చు, కానీ నేను మీకు మిత్రుడై ఉండి మిమ్మల్ని బాగు చేస్తాను కానీ అపకారం ఎందుకు చేస్తాను అని మీకు అనిపిస్తుంది. అలాగే నేనేదో అపకారం చేశానని నీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఇంకోటి కొన్ని కొన్ని అనుభవాలు, కొన్ని కొన్ని అనుభవాలు వస్తేనే కానీ మనకి కొన్ని కొన్ని అనుభవాలు రావాలి, వస్తేనే కానీ మనకు జ్ఞానం రాదు. కొన్ని 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 ముట్టుకలు తినాలి ప్రాక్టికల్ లైఫ్లో కూడా. ఒకసారి చూడండి, మిమ్మల్ని బాగా ప్రేమించేవాళ్ళు ప్రేమించడం మానేస్తారు. అక్కడ దాకా మీరు ఇక్కడ కూర్చున్నారనుకోండి, మీ ఇంటికి వెళ్ళాక మీ భర్త మీతో మాట్లాడటం మానేసాడు అనుకోండి, ఓ కంగారు పడిపోతారు. ఇప్పుడు కృష్ణుడు చెప్పేది అసలు కంగారు పడటం లేదు, ఏ దేనికి కంగారు పడుతున్నావు. కృష్ణుడు చెప్పే జ్ఞానం ఏంటంటే అడికి మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, నీ జ్ఞానానికి నీ శాంతికి నీ సుఖానికి నీ ఆనందం కోసం ఇంకోళ్ళ మీద ఆధారపడి ఎంతకాలం బతుకుతావు. అందుకే ఇక్కడ మీ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, మీరు ఇంటికి వెళ్తారు, మీ భార్య మీ భర్త మీ ఇతరుడు మాట్లాడదనుకోండి అప్సెట్ అయిపోతుంది, దేనికి అప్సెట్, వాడు మాట్లాడకపోతే మీకు వచ్చిన నష్టం ఏంటి, అంటే మీరు స్వతంత్రులు కాదని అర్థం. ఏంటది మీరు స్వతంత్రులు కాదని అర్థం అంటే మీ సుఖం ఇండిపెండెంట్గా లేకపోతే అది నిజమైన సుఖం కాదు, మీ శాంతి ఇండిపెండెంట్గా లేకపోతే అది నిజమైన శాంతి కాదు, మీ అంతా మీరు శాంతిగా సుఖంగా ఉండకపోతే అది నిజం కాదు, ఇతరుల మీద ఆధారపడింది ఎప్పుడైనా ఊడిపోతుంది. భగవంతుడు చెప్పే జ్ఞానం అదే. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు, మీ ఇంతవరకు వెళ్ళినది గాలిగా కలిసిపోతుంది, ఇంటికెళ్ళవాడు మీ భర్త పలకరించి కొద్ది కోపంగా మీ అంట చూస్తాడనుకోండి, మీకు శాంతి పోతుంది, సుఖం పోతుంది. ఏంటి విరోధం? విరోధం వస్తే నష్టం ఏంటి? ఏమైనట్టు విరోధం వచ్చాను? విరోధం అయితే మనకు సుఖమే కదా. ఆడు మనతో మాట్లాడక్కర్లేదు, మనం ఆడతో మాట్లాడక, మన అన్న మన తినేస్తాం, ఆడ అన్న ఆడు తినేస్తాడు, పన్ను మనుషులు పెట్టేస్తారు. వచ్చిన నష్టం ఏంటి? అసలు ఏదో నష్టం వచ్చేసింది మీరు కనిపిస్తాను. డిపెండ్ అయింది ఒకళ్ళ మీద, డిపెండ్ అయినప్పుడు ఏ పరిస్థితి అని అంటే, మన శాంతి కోసం, మన సుఖం కోసం, లేదా మన తిండి కోసం ఇతరుల మీద ఎంతకాలం అయితే ఆధారపడతామో అంతకాలం బాలుషత్వం వస్తుంది. మనందరం బాలుషమే. ఏ సంఘటన ఎలా జరిగినా, ఏ సంఘటన ఎలా జరిగినా ఇది అప్సెట్ అవ్వకూడదు. జ్ఞానం యొక్క ఫలితం అంటే, మీకు జ్ఞానం ఎప్పుడు ఎప్పుడంటే, జ్ఞానం ఎప్పుడు కలిగినంటే, లోకంలో మీకు అనుకూలమైన సంఘటనలు జరిగినా, ప్రతికూలమైన సంఘటనలు జరిగినా, ఎప్పుడూ మీ మనసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అది జ్ఞానం అంటే. మీ ఇంట్లో ఎవరు మాట్లాడాలనుకోండి, మీకే సుఖం కదండి. ఆ పని మనుషులకి పని ఎక్కువ అవుతుంది, మీకే సుఖం కదండి. మళ్ళీ ఎవరో పలకరించకపోతే మనం సుఖపడతా ఉండి, సుఖపడమేమో అని అనుకుంటాం, కంగారు పడిపోయి. పైగా ఏకాంత వాసం మనకు సుఖం కదండి. ఏకాంత వాసంలో కూడా సాధన బాగా జరుగుతుందండి. సఖవాసం, ఉపవాసం, ఏకాంతవాసం అంటే ఓనీ కంపెనీ ఉండాలి. అది కూడా సాధనకు సహకారం చేస్తుంది. వారానికి ఒకసారి, పది రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉండాలి. మనకు రోజు ఫీస్టింగ్ అని కాదు, ఫాస్టింగ్ ఉండదండి. అంటే ఆరోగ్యానికి కొంత ఫాస్టింగ్ అవసరం అండి. ఇప్పుడు ఆయిలింగ్ అనమాట, మన ఇంటెస్టైన్స్కి ఆయిలింగ్ అంటది. ఏకాంత భాషం స్కానింగ్ చూస్తేనే కానీ మన అవయవాల్లో ఏమో, శరీరంలో ఏముందో స్కానింగ్ చూస్తే తెలుస్తుంది. మీరు రోజు అందరితో కలిసిపోయి ఉండకండి. మీరు రోజు అరగంట సేపు ఏకాంతంగా కూర్చోండి మీ ఇంటికాడే. రోజు జనాలతో కలిసిపోక్కర్లేదండి. మీరు ఇంటికాడి మీరు రోజు అరగంట ఏకాంతంగా కూర్చోండి. మీ మనసులో ఏముందో మీకు తెలుస్తూ ఉంటుంది. 10 మందిలో కూర్చున్నప్పుడు తెలియదండి మనకి. మన ఏకం రోజు అరగంట సేపు సాధన చేయండి. మీరు ఏకాంతంగా కూర్చోండి. మీ మనసులో ఏముందో మీకు తెలుస్తూ ఉంటుందండి. మన బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటామండి. నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడే నువ్వెవడో నీకు తెలుస్తూ ఉంటుంది. 10 మంది ఉన్నప్పుడు ఏం తెలియదండి. అది మన అప్పుడు మనం ఏకాంతంగా కూర్చున్నప్పుడు స్కానింగ్ మన శరీరంలో రోగాలు ఉన్నాయి ఎలా చెబుతుందండి. మనం ఏకాంతంగా కూర్చున్నప్పుడు మన బలహీనతలు మనకు తెలుస్తాయి. నేను తలకాయ బాగి కోడని వేసుకొట్టి నీకు ఆ పని నీకు చేయాలి. అర్జున, చేయడానికి నువ్వెవడం, చెయ్యకపోవడానికి నువ్వెవడం, నీ స్వభావం నీ చేత చేయాలి. ప్రతి మనిషి వాడు స్వభావాన్ని బట్టి పని చేస్తాడు. అందరూ యుద్ధాలు చేసే అర్జునుడికి యుద్ధం చేసే స్వభావం ఉందండి. ఆడికి యుద్ధాలు చేయడం అలవాటు. మళ్ళీ యుద్ధాలు చేయమని ఇక్కడ కృష్ణుడు అంటాడు, మన పని మీ పని అదే మీరు చేసుకోండి అవి సరిపోతుంది అంటాడు. అంతేకాదు మళ్ళీ యుద్ధాలకు వెళ్ళమంటాడు ఇదేవాడు. అంటే ఎవరి పని అది చేసుకోమని చెప్పడానికి, అంటే మన చేతిలో ఉన్న పని, భగవంతుడు మనకి కేటాయించిన పని ఈగోలెస్ట్గా చేసుకుంటే సరిపోతుంది. అది మనం ఈగోలెస్ట్గా చేసుకుంటే మనకేదో కేటాయించాడు పని. అన్ని పనులు మనం చేయక్కర్లేదండి. మన కేటాయించిన పని హితవుగా చేయాలి, ప్రేమగా చేయాలి. ఇది భగవంతుని పని అనుకునే చేయాలి మనం కేటాయించిన పని. అర్జున, నువ్వు యుద్ధానికి వచ్చావు, నీకు ఇష్టం ఉన్నా చేయాలి, ఇష్టం లేకపోయినా చేయాలి. సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. నీకు ఇష్టం, మనకి ఇష్టం లేని పనులు అనేక చేస్తున్నాం కదా మనం. ఆ పని ఇష్టం లేకపోయినా కొన్ని పరిస్థితులు మనం చేయవలసి వస్తుందండి. మన స్వభావం చేస్తుందండి. మన స్వభావం ఒకసారి మనకి ఇష్టం లేకపోయినా మన స్వభావం ఆ పని ప్రేరణ చేయడానికి, ఆ ప్రేరణ వల్ల చేస్తా ఉన్నాం. కొన్ని ఇష్టం లేని పనులు కూడా కొన్ని చేస్తా ఉన్నాం మనం. ఇప్పుడు అర్జున, నీకు ఇష్టం ఉన్నా ఈ పని చేయాలి, ఏ యుద్ధం అనే పని. ఇష్టం లేకపోయినా చేయాలి, ఇష్టం ఉన్నా చేయాలి, ఇష్టం లేకపోయినా చేయాలి. కర్మరహస్యం ఎక్కడ ఉందంటే, నువ్వు ఎలా చేయాలి కాబట్టి ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేస్తే పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు రావు. పాత అప్పులు తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. ఇష్టంతో చేస్తాయి. అదే పని ఎలాగైనా చేయాలి కదా. అదే ఇష్టం లేకుండా చేసావనుకో నువ్వు,
ఇష్టం లేకుండా చేస్తే పాత వాసనలు అలా ఉంటాయి, దానికి వచ్చి కొత్త వాసనలు కలుస్తాయి. అయ్యో నీ డ్యూటీ ఇష్టంతోటే చేయలేవు, ఇష్టం లేకుండా చేయ. భగవంతుడిని కేటాయించాడు ఆ పని. మనుషులందరూ పనులు చేస్తున్నారా? ఎవరికి కేటాయించిన పని వాళ్ళకి చేస్తారు. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకుని డిస్పర్స్ అవ్వచ్చు. సంఘటన వల్ల దుఃఖం రాదు, సంఘటన వల్ల దుఃఖం రాదు. ఈ పని నేను చేశాను అనుకోవటం, ఆ పని వల్ల మనకు దుఃఖం రాదని, ఆ పని నేనే చేశానని అది ఆ కర్తృత్వం నెత్తిమే పెట్టి ఆ పని నువ్వెవడో చేయడానికి ఈశ్వరుడు, ఈశ్వర సంకల్పం. కర్తురాజుగా ప్రాప్తి ఫలం కర్మ కింపరం కర్మ తగ్గడం. అక్కడ కర్త ఎవరు? నువ్వు కాదు ఈశ్వరుడు. అక్కడ కర్త ఎవరంటే నువ్వు కాదు, ఈశ్వరుడు కర్త. అంటే కర్త నియమించినట్టుగా జరుగుతూ ఉంటుంది. అది ఏ పని మీ ద్వారా మంచి పని జరగనివ్వండి, చెడ్డ పని జరగనివ్వండి, ఆ పని వల్ల ఏ మనిషికి దుఃఖం రాదు. సీక్రెట్ మీకు అర్థం అవ్వాలి. అది నా వల్ల అలా జరిగింది, నేనే చేశాను అని ఆ తలంపు వల్ల మీకు దుఃఖం వస్తుంది, కానీ సంఘటన వల్ల ఎవరికి దుఃఖం రాదు. దాన్ని డోయర్షిప్ అంటారు. అంటే మనిషి కూడా నీడ ఎలా వస్తుందో, మనిషి కూడా నీడ ఎలా వస్తుందో, ఆ కర్తృత్వం ఉన్నంతకాలం దుఃఖం కూడా అలా వస్తుంది. నీకు 1,000 కోట్లు డబ్బు ఇవ్వండి, 1,000 కేజీలు బంగారం ఉండడమండి, మిమ్మల్ని మీకు కర్తృత్వం ఉంటే మిమ్మల్ని మనిషి ఏదంటే నీడ వచ్చేస్తుంది. ఆ నీడ రాకుండా మనం చేయలేము. కర్తృత్వం ఉన్నంతకాలం అశాంతి, దుఃఖము, పునర్జన్మలు, ఈ చావులు, పుట్టుకలు, ఈ శ్మశాన యాత్రలు, ఏది తప్పదు అన్నీ విడిచిపెట్టి, ఏది విడిచిపెట్టదని మీకు. నేను కర్తను అనుకున్నంత కాలం లోకంలో ఎన్ని బాధలు వస్తాయో అన్నీ వెంటాడతాయి మిమ్మల్ని. ఇది జ్ఞాపకం, ఇది కర్మ సీక్రెట్. నువ్వెవడు? ఎవడో చేయటానికి ఎవడో, చెయ్యకపోవడానికి ఎవడో. నువ్వు నా వల్ల జరిగిపోయింది, నా ఏం వల్ల నీ వల్ల ఏం జరుగుతుంది? నా వల్ల జరిగిపోయింది, నా వల్ల జరిగిపోయింది అనుకుంటేనే నీకు విషాదం ఏర్పడుతుంది. నీ వల్ల ఏమవుతుంది? ఏమవుతుంది? గడ్డి పరకవడం. ఏమవుతుంది? గడ్డి పరకవడం మన వల్ల అవ్వదు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే, ఒక బరువైన రాయిని మనం ఎత్తాలనుకోండి మనం చాలా కష్టం. అది నదీ ప్రవాహం, ఓ చెట్టు మనం ఇలా ఎత్తాలనుకోండి, కొట్టేసిన చెట్టుని, అది మన చేతితో ఎత్తనే ఎత్తలేము. ఇక్కడి నుంచి అక్కడ కూడా పట్టుకెళ్ళలేము, 10 అడుగులు కూడా. అది నదిలో పడేయండి, నదిలో వరద, గోదావరి నదికి వరద వచ్చినప్పుడు చూడండి, అందులో చెట్టు పడేయండి, వేగంగా కొట్టిపోతుంది. అంటే 100 మంది కలిసి మనం బరి ఎత్తుకున్న వస్తువు నది వరద వచ్చినప్పుడు ఎక్కడ పడేస్తుందండి? అది వేగంగా కొట్టుకుపోతున్నాను. మీకు మీ కర్తృత్వం లేకపోతే అండి నీకు ఎంత దుఃఖం వచ్చినా, గోదావరిలో పడిన వస్తువు ఎలా కొట్టిపోతున్నా మీ దుఃఖం కూడా అలా కొట్టిపోతుంది. ఎంత కష్టం వచ్చినా సరే, ప్రపంచంలో ఏ మనిషికి లేని దుఃఖం మీకు వచ్చినా, మీకు కర్తృత్వం లేకపోతే ఆ దుఃఖం మిమ్మల్ని అంటుకోదాడు. అంచేది భగవంతుడు చెప్పాడు, పుణ్యపాపాలకు విడిచిపెట్టేసి వెళ్ళిపో. కానీ మీకు ఒక అలవాటు అయిపోయింది లగేజ్ ఎత్తుకెళ్ళటం. చచ్చిపోయినప్పుడు ఏదో రోజు శరీరం చనిపోతుంది, వీటిని కూడా పట్టుకెళ్ళకు. వీటిని ఈ పుణ్యపాపాలు అందరూ, అంటే పుణ్యపాపాలు ఇక్కడ వదిలేస్తే మరి మేము పుణ్యం చేసుకున్నామండి, మరి అక్కడ భోగాలు అనిపించాలి కదా అంటారు. పుణ్యం ఎలా వదిలేస్తాం, పాపం వదిలేము ఉంటుంది వదిలేస్తామండి. పుణ్యం ఎలా వదిలేస్తా అంటే పుణ్యం వదిలేసి పాపం వదిలేసి, పుణ్యం కూడా పట్టుకెళ్ళి పాపం పట్టుకెళ్ళకపోవడం కుదరదు. పుణ్యం వచ్చినప్పుడు పాపం వచ్చేస్తుంది. మీరు పుణ్యాన్ని వదిలేస్తే పాపం కూడా పోదు. మీరు పుణ్యాన్ని విడిచిపెట్టరు కదా, అక్కడ ఆశ. పుణ్యం పుణ్యానికి, పుణ్యాన్ని కోరుకున్నప్పుడు పాపం కూడా వచ్చేస్తుందండి. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ శరీరం చనిపోయాక జీవుడు ప్రయాణం చేసినప్పుడు ఈ రెండు ఇక్కడ విడిచిపెట్టేసి నేర్చుకో. నీ చేత కాకపోతే నేర్చుకో. నా పరమహ నా పరాయణుడు కాదు. అంటే ఎలా అంటే, మనకి ఇంటికాడ పని లేదనుకోండి, ఒంటరిగా కూర్చున్నాం అనుకోండి, మనం మనస్థితి భగవంతుడి పాదాల దగ్గర పోవాలి. మీకు ఎవరు ఎక్కువ ఇష్టం వస్తారండి? మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారని మీకు? మీకు ఎవరైతే బాగా ఇష్టంగా ఉన్నారో వాళ్ళు జ్ఞాపకం వస్తారు. మీకు అర్థమవుతుందండి? మీకు ఏకాంతంగా మీరు కూర్చున్నప్పుడు, పది మందిలో కాదు, ఏకాంతంగా కూర్చున్నప్పుడు మీ ఇష్టదైవం మీకు జ్ఞాపకం వచ్చేదండి వెంటనే, అది పరాయణత్వం. అంటే అవి మన ప్రయత్నం లేకుండా ఆ ఈశ్వరుడు యొక్క రూపం వైపుకో, ఈశ్వరుడు యొక్క గుణాల వైపుకో, కళ్యాణ గుణాల వైపుకో, ఈశ్వరుడు యొక్క ఔన్నత్యం పట్ల భక్తిని అయితే మన మనసు వాలిపోవాలి. ఎప్పుడు ఏకాంతంగా కూర్చుంటే నువ్వు నాకు పరాయణుడు కదా, విషయాలకు కాదు, నాకు పరాయణుడు కాదు. మా కర్మకృత్తి నా పని చేయటం ఒకటే కాదు, నీ మనస్సును ధ్యానం చేయాలి. ఆ మాత్రం నీకు అవకాశం ఉన్నాను. మా భక్త నాకు భక్తులుగా ఉండవు. నువ్వు విషయాలకు కాదు భక్తులుగా ఉండవలసింది, నాకు భక్తులుగా ఉండవు. అంటే నీకు అంతర్యామైనటువంటి, నీకు స్నేహితులుగా ఉన్నటువంటి, నీకు క్షేమాలను కోరుతున్నటువంటి నాకు భక్తులుగా అడుగుతున్నాడు. నాకు భక్తులుగా ఉండవని ఇంకా మనకు మేలు చేయటానికే, మనకి మేలు చేయటానికే నువ్వు నాకు భక్తుడిగా ఉండు, నాకు ఇష్టడిగా ఉండు. సంఘ వర్జిత ఎక్కడ ఆసక్తి పెట్టుకోవద్దు. ఈ ఆసక్తి అనే గుణం ఒక కృష్ణుడు ఎక్కడా కనపడదని మనకు. వాడి చేయకుండా విడిచిపెట్టిన పనులు అన్ని పనులు చేస్తాడు. అర్చాడు అంటే అన్నం వడ్డిస్తాడు, ఆకులు తీసేస్తాడు, రథం తోలుతాడు, గుర్రాల కింద మేచేస్తాడు, గుర్రాలకు నీళ్ళు పెడతాడు, ఏమండి యుద్ధం చేస్తాడు, నీకు భగవద్గీత చెప్పగలడు. ఏమండి ఆయన చేయకుండా జీవితంలో ఆయన చేయకుండా పనులు అన్ని పనులు చేయగలడు. తర్వాత మన కాదు కృష్ణుడు విశేషం సుప్రియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ పని చేస్తే మనకు గొప్ప వస్తున్నాము, ఈ పని చేస్తే మనకు గౌరవం పోతున్నాం, అదేం లేదు. సుప్రియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ కృష్ణుడు అక్కడా కనపడగలను, ఎక్కడా కనపడగలను. భగవద్గీత బోధించడమే కాదు నాకు పని, ఆయన అన్ని బ్రాంచుల్లోనే స్పెషలైజేషన్ ఉందన్నారు. ఆయనకి భగవంతుడికి పరమాత్మ అయినటువంటి కృష్ణుడికి అన్ని బ్రాంచ్లన్నీ స్పెషల్ ఇచ్చాడు. ఏది ఒక బ్రాంచ్ కాదు, అన్ని బ్రాంచ్లన్నీ స్పెషల్ ఇచ్చాడు. అంచేతనా కానీ మీకు ఎందుకు చెప్తున్నాను చెప్పమంటారు. ఎక్కడ అంటుకోకుండా ముట్టుకోకుండా ఆసక్తి అనేది లేదు. దేవుణ్ణి నేను చూశాను, ఏదో చేసి వస్తాడండి మా దానికి జ్ఞాపకం ఉండదు. నాకు ఇటువంటి దేవుడు ఎక్కడ కనపడదు, నాకు ఇటువంటి దేవుడు ఎక్కడ కనపడదు. ఎక్కడ తలుచుకోడండి, ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోడండి, ఎక్కడ ఆసక్తి లేదండి. వస్తాడు, చేసి వస్తాడు, మర్చిపోతాడు. మరి ఏంటి మీరు ఎలా చేశారండి అని నాకేం తెలియదు అంటాడు. అంటే అటాచ్మెంట్ ఆసక్తి ఎక్కడ తలుచుకోడదు. ఏ రకమైన పని చేసినా ఆ పని పని మీద పని చేసినా చేసాని సంగతి కూడా మర్చిపోతాడండి. అది ఎక్కడ ఆసక్తి పెట్టుకోకుండా, ఎక్కడ తగులుకోకుండా, ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోకుండా కొంచెం కూడా కనిపించిన దేవుడు ఒక్కడే నాకు కనిపించాడు. అన్ని పనులు చేస్తాడు. ఈ టీచింగ్ ఒకటే కాదు కదండి, జేకే గారు ఉన్నారు, గౌతమ బుద్ధుడు ఉన్నాడు, రమణ మహర్షి గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు, వివేకానందరు, వీళ్ళందరూ టీచింగ్ పరమేశ్వరం. వాళ్ళు టీచ్ అవుతారు, వాళ్ళందరూ టీచింగ్కే పరమేశ్వరం. కృష్ణుడు అలా కాదు కదండి, అన్ని బ్రాంచ్లోనే ఎక్స్పర్ట్, అన్ని బ్రాంచ్లోనే స్పెషలిస్ట్. యుద్ధం చేయగలండి, ఇంటికారు కుట్టగలండి, వంట వండగలండి, అది ఆయన చేతకాల పని లేదు. అయితే దాని గురించి ఒకటి చెప్తారండి, సాధన చేసి దేవుడు అవ్వలేదు, అనుకుంటే దేవుడు అవ్వలేదు, సహజంగా దేవుడు. ఈ పని చేస్తే మనకు నామోషి వస్తుందేమో అనుకోవడానికి ఏంటి లేదు, అక్కర్లేదు. మరి అది ఆ పని చేస్తే మనకి ఆ గౌరవం పోతున్నామని అనుకోడండి. కార్లు తయారు చేయగలడు, కార్లు పెడగలడు. ఎక్కడ ఇన్ని పనులు చేస్తాడండి, ఎక్కడ ఆసక్తి పెట్టుకోడు. అది గమ్మత్తండి, ఎక్కడ ఆసక్తి పెట్టుకోడు. ఆ పని మీరు చేశానే భావన కూడా ఆయనకు ఉండదండి. సంఘవర్జితగా, సంఘవర్జిత అంటే ఎక్కడ దేని మీద ఆసక్తి పెట్టుకోకుండా ఉంటాడనమాట, 100% ఉంటుంది. అది చెప్పటమే కాదండి, అలా లైఫ్ కూడా అలాగండి. చెప్పటమే కాదండి, వాళ్ళ లైఫ్ కూడా అలాగండి. నిర్వైరహ సర్వభూతేషు, మీతో యుద్ధం చేసినా అది మీ లోపల ద్వేషం ఉండదు. అది అది మీతో యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, మీతో యుద్ధం చేసినా మీ మీద వాళ్ళకి ఏం ద్వేషం ఉండదు. డ్యూటీ అనుకుంటాడు చేస్తాడు. యుద్ధం కూడా ఎలా చేస్తాడంటే అది మన డ్యూటీ అని చేస్తాడు, కానీ మీ మీద ద్వేషం పెట్టుకోడండి.
ఒకసారి బుద్ధుని ఒక ప్రశ్న అడిగారు, ఏమన్నా మరి యుద్ధాలు తప్పకాలు మీరు అహింస అహింస అంటున్నారు, మరి మానవ జాతిలో యుద్ధాలు తప్పవు కదా, ఎవరికి అహింస అహింస అంటే, అహింస అంటే యుద్ధాలన్నీ హింసే కదా, యుద్ధం చేసినప్పుడు హింసే కదా అంత అహింసలవుతుందని బుద్ధుని అడిగారు. అయితే ఇప్పుడు ఆ యుద్ధం చేసినప్పుడు ద్వేషం లేకుండా కనుక యుద్ధం చేస్తే అహింసలోకి వస్తుందని చెప్పాడు. అది ద్వేషం లేకుండా చేయగలగాలి కదండి, వాడు ద్వేషం లేకుండా చేయగలగాలి కదండి, ఆ స్టేట్ వస్తే మంచిదండి. మీరు వైరహ సర్వభూతేషు ఎక్కడ వైరాలు పెట్టుకోండి, అంటే వైరాలు పెట్టుకుంటే ప్రమాదం ఏంటంటే మన మనసు బాహ్యముఖం వస్తుంది. అతి సర్వత్ర వచ్చే ఎవరితో ఎక్కువ స్నేహం చేయొద్దు, వైరాలు కూడా పెట్టుకోండి. అంటే ఎక్కువ వైరం ఎక్కడ పెట్టుకున్నా మీకు ఎక్కడ అతిగా ఎక్కడ స్నేహం చేసిన నాయన బాహ్యముఖానికి వస్తుందండి. అది చివరికి మరొక రకంగా అది ఒక అటాచ్మెంట్ దాడి తీయవచ్చండి, లేకపోతే మీరు సిన్ని చేయడానికి కూడా అవకాశాలు రావచ్చండి. అందుకని మనకి ఇక్కడ ఏమంటాడంటే నిర్వైరగా ఎక్కడా విరోధాలు పెట్టుకోవద్దు, దాని ప్రమాదం మన స్వార్థం కోసం మనం పెట్టుకోకూడదు విరోధాలు, దానివల్ల మన మనసు బాహ్యముఖం అవుతుంది. స్నేహాలు కూడా అతిగా చేయకూడదు, తగు మాత్రంగా చేయొచ్చండి. అతిగా చేసినా అక్కడ కూడా మన మనసు బాహ్యముఖానికి పెడుతుందండి. నిర్వైరగా సర్వభూతేషు అంటే మత్కర్మ ఆ పని చేసేవాడు, నా పరాయణను నిరంతరం నన్ను స్మరించేవాడు, నా రూపాన్ని ధ్యానం చేసేవాడు, నా నామాన్ని స్మరించేవాడికి అనేక కళ్యాణ గుణాలు ఉంటాయని భగవంతుడు. భగవంతుడిలో కళ్యాణ గుణాలు మనం కౌంట్ చేయలేవాడు, ఆ ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయని మనకు లెక్క పెట్టలేవాడు. అది కథ ఉన్నాయని నా కళ్యాణ గుణాలు స్మరించుకో నువ్వు అంటే మనం కూడా బాగుపడ్డానని చెబుతున్నాడు. మద్భక్త సంఘవర్జిత నిర్వైరగ సర్వభూతేషు, వాడు పాండవ అట్టివాడు నన్ను పొందుతాడు, అట్టివాడు పాండవ అట్టివాడు నా పొందుతాడు, ఈ లక్షణాలు గలవాడు నన్ను పొందుతాడు. అంటే భగవంతుడు అవునచ్చు తెలియకపోతే భగవంతుడికి కూడా అర్థం కాదు. ముందే భగవంతుడు అవునచ్చు ఎంతో కొంత మనకు ఐడియా ఉండాలి. ఆ మనిషి యొక్క అవునత్యం వాడి వాడి పనిచేసే విధానం ఇవన్నీ మనకు కొంత అండర్స్టాండింగ్ ఉండాలండి. అప్పుడు మనకి శాస్త్రం చదివితే అర్థమవుతుందండి, అప్పుడు మనకి ఈ శాస్త్రం చదివితే అర్థమవుతుందండి. అంతేకాదు మీరు చాలా ఓర్పుగా ఉన్నారు, నేను చెప్పు ప్రవచనాలు చెప్పకూడదు, మన ఏం 3 గంటలు 4 గంటలు ఉంటే గంట చాలండి, మనం భవిష్యత్ అతిగా ఉన్నామని వ్యవహారాల్లో అతిగా తగ్గు మాత్రం ఉండాలి కానీ అతిగా ఉండకూడదండి. అంచేది మనకి సరసరంగా మనకి ముగింపు ముగింపు అనేది సరసరంగా జరగదు, గంటల తరపున మనం అలా మాట్లాడుకుంటూ ఉంటామండి. అంచేది మీకు అవకాశం వాళ్ళందరూ ఈ భగవద్గీతలో అధ్యయనం చేయండి. మహాత్మా గాంధీ గారికి సాంస్క్రిట్ రాదు, ఈ భగవద్గీత చదవటానికి సాంస్క్రిట్ నేర్చుకున్నారు. నాకు మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, గాంధీ గారు అనవరండి, మా అమ్మ నాకు చిన్నప్పుడు చనిపోయింది, కానీ మా అమ్మ లేని లోటు నాకు ఎప్పుడు లేదు ఉండదు. ఈ భగవద్గీత మా అమ్మ లేని లోటు లేకుండా తీర్చింది. నాకు అనేక సందేహాలు వస్తాయి, అనేక అనుమానాలు వస్తాయి, నేను ఎవరింటికి అడుగుతాను, ఈ భగవద్గీతలో శ్లోకాలు అవి తీసుకుంటాను, ఏదో శ్లోకం నా అనుమానాన్ని తీర్చేస్తాను, ఏదో ఒక శ్లోకం నా అనుమానం నా డౌట్ క్లియర్ చేయాలి. నేను బ్రహ్మస్థితిలో తిరపడేట్ చేస్తాను, నేను ఎక్కడైతే అనుమానిస్తున్నానో అనుమాన రహితుని చేసినాను ఆమె స్వరూపంలో స్థిరపడేసి నాకు చేస్తుందే, ఇదంతా నాకు భగవద్గీత ప్రసాదించిందని. అంటే దాన్ని సాయంత్రం ఎప్పుడైనా టైం ఉంటే అండి ఆయనన్న దానికి 2 ఆశ్రమాలు ఉన్నాయి, అహ్మదాబాద్ ఒకటి నాగ్పూర్ దగ్గర ఉంటుంది, నాగ్పూర్కి 30 మైళ్ళ దగ్గర ఉంది. సాయంత్రం ఏమాత్ర అవకాశం ఉన్నా 5 6 మధ్యన భగవద్గీత చెప్తాడు, అప్పుడే కదా నేను చంపేస్తాను. భగవద్గీత ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఆయన చంపేశారు, 45 జనవరి 36 5 మధ్యన ఆయన వెళతాడు, రాజకీయ నాయకుని తోరేస్తాడు, అప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఆయన దగ్గర కూర్చున్నాను తోరేస్తాడండి. 6 5 మధ్యన మటుకి అక్కడ కూర్చుని వాడు ఏదో శాస్త్రం భగవద్గీత తులసి రామాయణం ఏదో సబ్జెక్ట్ స్పిరిచువల్ సబ్జెక్ట్ అది భజన చేస్తాడండి,
లేకపోతే ఏదో సృష్టిలో సార్ భక్తులతో గడుపుతాడు రోజు గంట సేపు. అంచేది రాజకీయ నాయకుల కింద మనకు కనిపిస్తాడు కానీ భక్తుడు నిజమైన భక్తుడు. ఎందుకంటే నాకు చెప్పమంటారండి, ఇందిరాగాంధీ చంపినప్పుడు ఎన్ని కేకలు వేసినాను, గాంధీ గారిని తుపాకు పెట్టి పేరుచ్చినప్పుడు హే రామ్ హే రామ్ హే రామ్ అని మూడు సార్లు అన్నాడు. నాలుగు సార్లు అనకుండా చచ్చిపోయాడు. హే రామ్ హే రామ్ ఈ పిచ్చికేకలు వేసినాను ఎవరండి, ఇందిరా గాంధీ అది లోపల రాములు ఉంటాయి కదండి. చచ్చిపోయినప్పుడు అందరికీ పరీక్ష టైం, చనిపోయినప్పుడు అందరికీ మీరు ఎదురు చనిపోతారు కదా, మీకు రాముడి మీద ఇష్టం ఉన్నా ఇక్కడ లోపల చాలా ఇష్టాలు ఉంటాయి, మీకు రాముడి మీద ఇష్టం లేదని అంటారు ఇక్కడ లోపల చాలా ఇష్టాలు ఉంటాయి. రాముడి మీద ఇష్టం ఉంటుంది మధ్యాహ్నంలో పచ్చడి నంచుకున్నట్టండి, ఎంతో కొంత ఇష్టం ఉంటుందండి. కానీ మీరు చనిపోయే టైంలో రాముడి చింతన కూడా వస్తాడు, మరి మిగతా తరంపులు దీన్ని గెంటేస్తాడు, ఎవరిని గెంటేస్తాయండి, ఇది రాముడు గెంటేస్తాడు. మీరు జీవితంలో మీ హృదయాన్ని ఏ వస్తువుకైతే డెడికేట్ చేశారో, ఏ వస్తువునైతే స్మరించారో అది ఒకటి మాత్రమే మీకు తలంపు వస్తుంది కానీ చివరి తలంపు, దాన్ని బట్టి మీ పునర్జన్మ నిర్ణయం అవుతుంది. కానీ రాముడి మీద ఇష్టం ఉన్నా రాముడి మీ స్మరణలోకి రాడు. గాంధీ గారు ఉనికి రాజకీయాలు ఉన్నా ఏం కోరిక లేదు కదండి, రాజకీయాల్లో ఉన్నమాట మీద ఏం కోరిక లేదండి. చనిపోయే రోజున కళ్ళజోడు ఉన్నాం, అనుకున్న ఆస్తి కళ్ళజోడు ఒకటండి, కళ్ళజోడు ఒకటండి, రాసుకునే పెన్ను ఒకటండి, ఈ శిరాబుద్ధి ఒకటండి. కానీ మీకు అర్థమవుతుంది, ఆయన చచ్చిపోయినప్పుడు కానీ అరకేజీ టమోటాలు ఉన్నాయి, ఆయన ఆస్తి ఏంటంటే అరకేజీ టమోటాలు ఉన్నాయండి, చపాతీలు వేసుకోవడానికి పిన్ ఉందండి, బ్యాంక్ అకౌంట్ లేదండి, ఎస్బి అకౌంట్ ఏ అకౌంట్ ఫేస్బుక్ లేదండి, ఉండాలి ఏంటంటే గోధుమ చపాతీలు వేసుకోవడానికి పిన్ అండి, అందులో నచ్చు నంచుకోవడానికి ఏమో ఇదే లేదండి, టమోటా పచ్చలో లేకపోతే టమోటా కూర ఏదండి, ఒక కళ్ళు ఉంటుందండి కాళ్ళతో ఉండడం అంతే. ఎవరో రక్షణ అక్కర్లేదు మనకు, పోలీసు వాళ్ళు రక్షణ కావాలండి, అది రక్షణ అక్కర్లేదు. మనం ఏ రోజున చనిపోవాల్సి ఉంటే అలా చనిపోతుంది, అంతా భగవంతుడు మనం ఎక్కడ కూర్చోబెట్టి ఏ రోజున మన శరీరంలో ప్రాణం పోవాలో అది మనం బిడ్డి రక్షణ. అక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉండనివ్వడం కాదు, కూడా ఎవరిని ఉండనివ్వడం, అంటే భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడి జీవించాడు కాబట్టి ఆ ప్రాణ ప్రయాణ టైంలో భగవంతుడు మనకి జ్ఞాపకం రాడు. ఏం చేస్తుందంటే భగవంతుడి మీద ఇష్టం ఉన్నమాట నిజమైన మనకు, అంతకంటే ఇంకా ఎక్కువ ఇస్తారు కానీ, అంతకంటే ఎక్కువ ఇస్తారు దాంట్లో సీక్రెట్ బటన్స్ అంటారు. మళ్ళీ మీరు ఎవరితో చెప్పకండి, దాని ఇంగ్లీష్లో ఏమంటారండి, సీక్రెట్ బటన్స్ అంటే బరువులు రాళ్ళు ఇంకా ఉన్నాయి మీ ఉంటే, ఆ రాళ్ళు ఖాళీ అవ్వలేదు, ఆ రాళ్ళు బయటకు లాగాలి కదండి, దాని చేసి సర్జరీ చేయడం కుదరదు, సర్జరీ చేసి బయటకు లాగడం ఉంటుంది, ఆ ఈస్ట్రోల్ అనుగ్రహం లేకుండా బరువైన రాళ్ళు బయటకు రావండి. అంచేది మీకు మీరు చెప్పకండి, బయట చెప్పకండి, లోపల సీక్రెట్ బటన్స్ ఉంటాయండి, అంటే బాగా బరువైన రాళ్ళు ఉంటాయండి. ఈ నామం ఉన్న ఈ రాముడి మీద కృష్ణుడి మీద దైవ చింతన ఉన్నా ఈ చింతన దాన్ని ఆ రాళ్ళని ఎలిమినేట్ చేయదు, ప్రయత్నం చేస్తున్నాను లేదండి రామచింతన ఆ రాళ్ళు ఆ బటన్స్ ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేసిన పేరు వస్తున్నాను, అంటే దీనికంటే బలంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంచేత ఆ చివరి తలంపు ఎక్కడండి, ఆ లాస్ట్ థాట్ అంటే ఇంకో రెండు నిమిషాలకు చనిపోతారనగా మీరు ఇప్పుడు తలంపు వచ్చిందనుకోండి అది ఫైనల్ కాదు. ఇప్పుడు మీరు రెండు నిమిషాలు చనిపోతారనుకోండి, ఇప్పుడు రాముడు స్మరిస్తారనుకోండి, దాన్ని బట్టి మీకు పునర్జన్మ రాదు. లాస్ట్ మినిట్ ఏంటంటే అండి, సరిగ్గా మీ ప్రాణం పోయి మనం ఏదైనా గంటసేపు చచ్చిపోతాం క్షణంలో చచ్చిపోతాం, అది కానీ కొబ్బరికాయ చెట్టు నుంచి పట్టడానికి క్షణం సరిపోతుందా 6 నెలలు పడుతుందా, అది కానీ జబ్బు చేసిన ఎల్లాడు మనం మంచం మీద ఉండొచ్చాం కానీ ప్రాణం పోయేటప్పుడు ఎల్లాడు పడుతుందండి, సరిగ్గా ఒక క్షణంలో పోతుంది, పోతుందండి ఒక క్షణంలో పోతుంది సరిగ్గా. కొంతమంది పుస్తకంలా ఉంటారు ప్రాణం పోతుంది, ప్రశాంతంగా ఉంటారు ప్రాణం పోతుంది, ఆడు చచ్చిపోయాడు బతుకోడు మనకు బతుకున్నట్టే ఉంటాడండి, శరీరం ఎక్కడ నలగదండి, అడుగు ప్రాణం పోతుంది. ఇక్కడ భగవంతుడు చెప్పిన రహస్యం ఏంటంటే అండి, ఇంకో నిమిషానికి నీకు ప్రాణం పోతుందనగా ఈ తలంపు నీకు వచ్చే జన్మ నిర్ణయం చేయదు. ఆ ప్రాణం పోయే క్షణంలో ఏ తలంపు ఉందో ఆ తలంపు మాత్రమే నీకు పునర్జన్మను ఖాయం చేస్తుంది. కాదు ఇంకొన్ని నిమిషాలు చనిపోతుంది, రాముడు రామ 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 అనుకుంటారు కూడా డిసైడ్ అవుతాను నీ పునర్జన్మ ఇది డిసైడ్ చేయగలను. సరికి ముక్కులో గాలి బయటికి వెళ్ళటం కాండి, గుండె ఆగిపోవటం, ఆ గుండె కొట్టుకోవడం ఆగిపోవటం, ఇవన్నీ ఇది ఎప్పుడైతే జరిగిందో అంటే జత్తకాయం ఎప్పుడు వచ్చిందో ఆ జత్తకాయంలో వాడు ఏదైతే స్మరిస్తున్నాడో దాన్ని బట్టి వాడు నచ్చబడత నిర్ణయిస్తాను. కానీ ఇంకో రెండు నిమిషాలు మీరు చనిపోయే ముందు వచ్చే మరణం బట్టి మీకు ఈ బర్తె కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మీకే కాదు నాకే కాదు ప్రతి జీవుడికి కూడా మరణ టైం టెస్టింగ్ టైం. మన సంవత్సరం పొడుగునాలు చదువుతామండి, ఒకసారి ఎగ్జామ్స్కి వెళ్ళే మర్చిపోతే ఫెయిల్ అయిపోతాం. సంవత్సరం పొడిగిన కొంతమంది పిల్లలు చాలా కష్టపడి చదువుతారండి, ఆ పరిస్థితులు అన్నీ మర్చిపోతారు. అలాగే మన జీవితం పొడిగిన సాధన చేసిన అండి ఆ మరణకాలంలో పరమాత్మను మర్చిపోతే సొన్నాడు. అంటే టెస్టింగ్ టైం అండి, ఏది జీవితం మరణకాలంలో టెస్టింగ్ టైం అండి. మీకు బట్టి ఉండొచ్చండి అది సరిపోదు, మీకు బట్టి ఉండొచ్చండి. లేదని అంటారు అది ఎంతోకొంత ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మీరు నాస్తికుడు కాదు. ఎంతోకొంత బట్టిని అది సరిపోదు అండి. లేదండి అది సరిపోదు. అంటే మిగతా సంస్కారాల కంటే ఇది బలంగా ఉండాలి. ఇది బలంగా ఉంటేనే కానీ అది ప్రాణం పోయే టైంలో ఇది నిలబడదండి. దీని మీద ఒక వివాదం ఉందండి, గ్రామ్య స్థితి కలిగినా అది స్థిరపడకపోతే గ్రామ్యస్థితి కలిగిన కొన్ని వాసనలు ఉంటాయి మీకు, మళ్ళీ గ్రామ్యస్థితిని చెడగొట్టే ప్రమాదం ఉందా వాసనలు. అది ఒక అంటే గ్రామ్యస్థితిలో మీరు స్థిరపడితే ఆ స్టేట్ మీకు పెర్మనెంట్ అయితే మీ వాసన ఏమి చేయలేదు. ఆ స్టేట్ మీకు పెర్మనెంట్ అవ్వలేదు అనుకోండి, ఆ గ్రామ్యస్థితి మీకు అందుతుంది కానీ ఇంకా స్థిరపడలేదు అనుకోండి మీకు, అప్పుడు వాసన వాసన మనుషులు పతనం చేసే అవకాశం. మంచి మరణకాలం మనకు పరీక్షలు పిల్లలకు పరిస్థితి ఎటువంటివి అండి, మన సాధకులకు మరణకాలం అటువంటి ఏమండి. మంచి మరణప్పుడు మనం రాముడు స్మరిస్తున్నామండి. అంటే గాంధీ గారు అనేది ఇప్పుడు నన్ను మహాత్ముడు అనకండి, ఇప్పుడు నేను మరణకాలంలో కూడా రాముడి స్మరణ నాకు రావాలి కదా, అప్పుడు మహాత్ముడు. ఇప్పుడు అనకండి మీరు ఏమో నా హృదయంలో ఏముందో అంచేది, నేను ఆయన మరణించే పైకి ఇంకోటి గన్న పెట్టి పేల్చారు కదా నన్ను, అప్పుడు కూడా ఏ రామ్ ఏ రామ్ నిలబడి అన్నాడు ఏ రామ్. నాలుగోసారి అయినప్పుడు గుండె ఆగిపోయింది, కింద పడిపోయాడు, చనిపోయాడు. అది మరణకాలం మనకు టెస్టింగ్ టైం అండి. అది దైనందిన జీవితంలో బాగా ప్రాక్టీస్ చేస్తాను కానీ నిలబడదండి. అంచేది మీకు భక్తులైన మీరు ఈ సభకు వచ్చి ఈ సభను జయప్రదం చేసినందుకు సభాముఖంగా మీకు మా కృతజ్ఞతను తెలియపరుస్తూ ఈ సభను ముగిస్తున్నాను.